உலக அமைச்சர் உள்ள பிரவச்சன ஏற்பாடு செய்தான. காரணம் மாருதி ஆஞ்சநேய சுவாமி வாரு, ஹனுமந்த கார் ஹனுமந்த சுவாமி வாரு விக்கிரம ஆவிஷ்கரு అంటే మీరు పక్కన సీతారామరాయ ఉండి తర్వాత హనుమంత్ అన్నాడు. మీరు వెళ్ళి ఎప్పుడో దర్శనం చేసుకుని వెళ్ళండి. మనకిద్దరు ఆదర్శ పురుషులే, హనుమంతుడు రాముడు ఇద్దరు ఆదర్శ. అంటే జీవకోటులు ఉత్తముడు హనుమంతుడు, దేవతల్లో ఉత్తమంతుడు ఉత్తముడు రాముడు. ఇప్పుడు మనందరం జీవకోటి. ఈ జీవకోటిలో అందరికంటే ఉత్తముడు హనుమంతుడు, దేవతల్లో అందరికంటే ఉత్తముడు రాముడు. అంటే మనకిద్దరు ఆదర్శం. దేవతల్లో ఆయన ఆదర్శం, దేవకోటిలో ఈయన హనుమంతుడు. హనుమంతుడు అవసరం ముఖ్యం అంటే మనకు ఆదర్శ ప్రాయుడు. హనుమంతుడు అఖండ బ్రహ్మచారి, హనుమంతుడు అఖండ బ్రహ్మచారి. ఈ అఖండ బ్రహ్మచారిలో కొంతమంది నైష్టిక బ్రహ్మచారులు అని అంటారు. అఖండ బ్రహ్మచారి హనుమంతుడు మహామేధావి, బుద్ధిమంతుడు, బలవంతుడు, అన్నీ ఉన్నాయి. బలవంతుడు బుద్ధిమంతుడు, ఆ ఏ టైంలో ఎలా ప్రవర్తించాలో, ఎవరితోటి ఎలా మాట్లాడాలో అన్నీ తెలుసు. హనుమంతుడి తర్వాత వ్యాకరణ శాస్త్రమే, నాలుగు వేదాలు చదువుకున్నవాడు. సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు, నాలుగు వేదాలు చదువుకున్నవాడు. వ్యాకరణ శాస్త్రంలో మహాపండితుడు. ఆయన వ్యాకరణ శాస్త్రంలో ఉన్న పరిజ్ఞానం చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. అంటే ఆ భాష విధానం, అంటే అతను ఆంగ్లేశం మాట్లాడుతుంటే ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినా, గంటల తరబడి మాట్లాడినా మన కదలలేదు. ఒక్క అక్షరం తప్పు లేకుండా, వ్యాకరణ దోషం లేకుండా మాట్లాడతాడు. పంపా సరస్సు అనే కర్ణాటకలో ఉంది, ఆ సరస్సు నేను చూశాను. పంపా సరస్సు అంటారు. ఇప్పుడు కూడా సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర సుగ్రీవుడికి రాముడికి చేతులు కలిపి అక్కడ అగ్నిహోత్రం వెలిగించి, అగ్నిహోత్రం చుట్టూరు వీళ్ళిద్దరినీ ప్రదక్షిణం చేయించి వాడికి ఇద్దరికి స్నేహం చేకూర్చిన వాడు ఆంజనేయస్వామి. ఆ పంపా సరస్సు అని కర్ణాటకలో ఉంది. అది ఇంచుమించుగా బళ్ళారి దాటిన తర్వాత ఇంకా 2 గంటల 3 గంటల ప్రయాణం చేయాలి. ఆ పంపా సరస్సు నేను చూశాను. అక్కడ వాళ్ళిద్దరికీ స్నేహం చేయకొచ్చినాడు హనుమంతుడు. హనుమంతుడిలో ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో మనకు సంబంధించినంత వరకు రామనామాన్ని ఆయన చేసినంత, హనుమంతుడు చేసినంతగా రామనామం ప్రచారం ఎవరూ చేయలేదు. ఈ దేవతలకు సహాయం చేయటం, అంటే రావణాసుడి సంహారంలో రాముడికి సహాయం చేయటం, సీతను అన్వేషించడం, సరే ఇదంతా మన కథలో భాగం. సీత యొక్క జాడ తెలుసుకుని చెప్పటం, మళ్లీ రావణాసుడిని సంహరించడంలో ఆంజనేయస్వామి వానరుల పాత్ర, ఇవన్నీ మీరు రామాయణంలో చదివారు. హనుమంతుడు రామనామాన్ని, ఇప్పుడు ఈ రామకృష్ణ పరమహంస నామాన్ని కొంతమంది ఎలా ప్రచారం చేస్తున్నారు, రామకృష్ణ మిషన్ వాళ్ళు మట్టవాళ్ళు, అలాగే రమణ భక్తులు రమణ నామాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు. రామనామాన్ని మొట్టమొదట ప్రచారం చేసినవాడు, అలాగే భగవద్గీతని మొట్టమొదట ప్రచారం చేసినవాడు శంకరాచార్యుడు, ఆదిశంకరాచార్యుడు. అలాగే రామనామాన్ని బాగా ప్రచారం చేసిన వాళ్ళు హనుమంతుడే మొట్టమొదటి రామనామం. అంటే రామనామం విలువ చెప్పి రామనామాన్ని అందరి చేత ప్రజల చేత చేయించిన వాడు హనుమంతుడు. ఎలా సొంత పని అంటూ లేనివాడు ఎవడైనా దేవతల్లో ఉన్నాడంటే ఆయన ఒక్కడ మాత్రమే. దేవకోట్లు ఆయనకు సొంత పని, దేవుడి పని తప్పించి ఇంకో పని లేదు ఆయన. భగవంతుడి పని తప్పించి ఆయన రాముడు ఇంకేమైనా సొంత పనులు చేసుకున్నాడేమో, కానీ అసలు హనుమంతుడికి సొంత పని అంటూ ఏమి లేదు. అసలు ఆయనకి సంసారం లేదు ఎవరికి, హనుమంతుడికి. అంటే సొంత పని చేయవలసిన అవసరం లేదు. సొంత పని అంటూ హనుమంతుడు లేదు. తర్వాత హనుమంతుడు రామనామాన్ని ప్రచారం చేశాడు. కలియుగంలో ప్రచారం చేసిన వాడు పోతరామాచుడు, తులసీదాసు, కబీర్దాసు వీళ్ళందరూ. తర్వాత మన భద్రాచల రామదాసు, వీళ్ళందరూ రామనామాను బ్రాగా ప్రచారం చేశారు. రామదాస్ గారి పేరు రామదాస్, భద్రాద్రి రామదాస్ గారి పేరు రామదాస్ గారి కంచర్లో గోపన్న, ఆయన పేరు కంచర్ల గోపన్న. మనం వెళ్ళాం కదా భద్రాచలం వెళ్ళొచ్చాం, ఆయన పేరు కంచర్ల గోపన్న. బ్రాహ్మణులు నియోగులు, నియోగులు. వీళ్ళు జ్ఞానమౌళ ఆయన దగ్గర అక్కడ నవాబ్ దగ్గర హైదరాబాద్ నవాబ్ దగ్గర ఇతను జ్ఞానమౌళ మంత్రులకి చేసేవారు. ఇతను జ్ఞానమౌళ ఎవరు? రామదాస్ గోపన్న మామ. ఇతను రామ మంత్రం ఎవరి దగ్గర పొందాడంటే కబీర్దాస్ దగ్గర పొందాడు. ఎవరు? కంచేర్ల గోపన్న రామనామాన్ని కబీర్దాస్ దగ్గర పొందితే నువ్వు గోపన్న కాదు అయ్యా రామదాస్ అయ్యా అన్న పేరు ఆయన పెట్టాడు. నీ పేరు గోపన్న కానీ నేను అందరూ గోపన్న గోపన్న పలు ఆ పేరు బాగలేదు. నువ్వు ఈ రోజు మొదలు నువ్వు రామదాసువే, రాముడికి నీ జీవితాన్ని ఆయనకి రామనామం తప్పించి ఆయనకి ఎన్ని బాధలు పడ్డాడు, జైల్లో పెట్టాడు. ఎవరిని? తులసీదాస్ గారి రామదాస్ గారిని. చాలా బాధలు పడ్డాడు, ఏమీ లక్ష్య పెట్టకుండా రామనామం ఇచ్చిపెట్టకుండా సీతారామును ఆరాధిస్తూ తరించాడు. అదే నీ పేరు గోపన్న గోపన్న అనుకుంటున్నా, గోపన్న కాదు, నీ పేరు రామదాస్ అన్న పేరు మొట్టమొదటి పెట్టినవాడు కబీర్దాస్. ఆయన కాశీలో ఉండవు, ఆయన కాశీలో ఉండేవాడు కదీ తులసి కబీర్దాస్, ఆయన కాశీలో ఉండేవాడు కబీర్దాస్. ఆయనకి ఈ నామకరణం చేసిన తల్లిదండ్రులు పెట్టిన పేరు గోపన్న. ఇంటికే కంచర్ల వారి ఇంటి పేరు నియోగులు, బ్రాహ్మణ్స్ లో నియోగులని వైదికులని ఉంటారు, అందులో నియోగుడు ఈయన. ఎలాజైన కంచర్ల గోపన్న అని పేరు పెడితే రామదాస్ అని పేరు చోటి పాపులర్ చేసింది కబీర్దాస్. ఎలా దీని భద్రాచలం రావటం? అసలు ఆ విగ్రహాలు కనుక్కున్నది దమ్మక్క రామదాస్ గారు. అసలు విగ్రహాలు ఉన్నాయని మొట్టమొదటి దమ్మక్కి స్వప్నంలో దర్శించి మనం ఎక్కడైతే సీతారాములు గుడి కట్టే గుడి అదంతా అడవి ఏరియా అంట, అన్ని తుప్పలు ఉండి అక్కడ పూర్వం అడవి ఏరియా. అక్కడ మరి ఏనాడు వాళ్ళు అర్చారూపంలో అవతరించారు? మొట్టమొదటి దమ్మక్క అనే వాడికి స్వప్నంలో కనిపించి రామచంద్రమూర్తి మేము అక్కడ వెలిసి ఉన్నాం, అర్చామూర్తులుగా ఉన్నామని దమ్మక్క చెప్పాడు. ఆ దమ్మక్క బహు బీదరాలు, భద్రాచలానికి ఒక 10 మైళ్ళు దూరం ఉన్న పల్లెటూరు ఆవిడ. తర్వాత ఆవిడ వెళ్లి 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 10 మందిని తీసుకెళ్లి విగ్రహాలు వెతగ్గా వెతగ్గా నాలుగు రోడ్లు వెతిగ్గా ఓ తుప్ప పక్కన కనిపించింది. ఇప్పుడు మనం పూజ చేసే విగ్రహాలు. అప్పుడు ఆవిడ ఏముంది, మిగతా ప్రజలు సహకరించినా సహకరించినా నిన్న తాటాకు పాక వేసి ఆ తాటాకు పాక విగ్రహాలు పెట్టి శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగేసి అప్పటి నుంచి పూజ ఆవిడ గోపన్న అది దమ్మక్క ప్రారంభం. తర్వాత రామదాస్ గారు తర్వాత గుడి కట్టించడం ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. తర్వాత ఆ దమ్మక్క ఏంటంటే రోజు తాటిపొడి నైవేద్యం పెట్టింది ఆవిడకి. ఏమి లేదు పెట్టడానికి, ఆ భద్రాచలం ఏరియాని తాటి చెట్లు ఎక్కువ రోజు రామ్ ఏదండి అక్కడ భక్తి ముఖ్యం. తాటిపండ అమృత లేకపోతే అది చక్కెర పొంగల ఎన్న ఎందుకు రాముడికి భక్తి? మీరు చక్కెర పక్కల బంగారం వెండి మనకి దేవుడికి ఎంత, దేవుడికి మట్టి ఎంతో బంగారం. ఒకసారి దక్షిణేశ్వరంలో కృష్ణుడి మెడలో ఉన్న బంగారం గొలుసు దొంగలు పట్టిపోయారు. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి అందరూ కృష్ణుని తిట్టారు, ఇదేంటి ఆడు కృష్ణుడు ఏంటండి దేవుడు ఏంటి, ఆయన మెడలో ఉన్న బంగారాన్ని ఆయన కాపాడుకోలేకపోయే ఈ ప్రజలందరూ చెల్లి చెక్కుగా ఆయన పూజిస్తున్నారు, ఈ ప్రజల అమాయకులు ఆయన పూజిస్తున్నారంటే అప్పుడు రామకృష్ణ పరమహంస గారు వారి పెంచవాళ్ళు మీకు నాకు బంగారానికి దేవుడికి బంగారం ఏంటి, కృష్ణుడికి బంగారం ఏంటి, వెంగి ఏంటి, మట్టి ఏంటి, అది మొత్తం సృష్టి అంతా కూడా ఆయనకి మట్టి తోడు సమానం బంగారం అంటే అది మీ కొలతల్లో అది గొప్పగా ఉంది నీకు బంగారం. ఎక్కడో కృష్ణుడు దాకా ఎందుకు నేను అనేక బంగారం కాసు గంగానదిలో పడేశానని చెప్పాడు. ఇప్పుడు ఏమని చెప్పారంటే శాస్త్రంలో గీతలో మట్టిని వెండిని రావిని బంగారాన్ని ఎవడైతే సమానంగా చూస్తున్నాడో వాడికే బ్రహ్మజ్ఞానం కలుగుతుందని భగవద్గీత. ఊరికే బుడబొక్కల మాటలేనా, అది నిజంగా అలా చూసుకుంటున్నానని గంగానది పక్కన కూర్చుని ఎవరు రామకృష్ణ పరమహంస గారు ఎవరైనా కొంచెం బంగారం ఇచ్చిన ఇచ్చినని జాగ్రత్త పెట్టి ఆ నీటిలో బంగారపు మొక్క వేసేసేవాడు, రావి మొక్క వేసేసేవాడు, ఎండి మొక్క వేసేసాడు వేసేసేవాడు ఆయన వేసినప్పుడు మట్టి ముద్ద మట్టి మొక్క అందులో వేసినప్పుడు నా మనస్సు ఎలా ఉందో, బంగారం మొక్క ఏమన్నా వేసినప్పుడు కిరుక్కుమంటుందని చూసుకున్నాడు. ఆ నాలుగు వేసినప్పుడు తన మనస్సు సమానంగా ఉన్నప్పుడే తనకి బ్యాలెన్స్ ఉందని మట్టి రాయి బంగారం కృష్ణుడు చెప్పినట్టు సమానంగా చూసుకుని నేనే చేశాను అలాగా సాధన. ఆయన ఏది చేసినా సాధన ప్రాక్టికల్ గా చేశాడు, కానీ బుడబొక్కల మాట రామకృష్ణుడు ఎప్పుడూ చెప్పడు. ప్రాక్టికల్ నేనే అనేక సార్లు బంగారం విడిచిపెట్టాను, మట్టి విడిచిపెట్టాను, ఇవన్నీ విడిచిపెట్టి అదే కృష్ణునికి బంగారం రాదంటే మీ దృష్టిలో బంగారం గొప్పగా ఉంది కాబట్టి కృష్ణుడు రక్షించుకోలేకపోయాడని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు రామకృష్ణుని మందలించాడు వాడు, ఆయనే దేవుడైతే ఆయనకి బంగారం అంటే సృష్టి అంతా తనలోనే ఉంది, ఆయనకి బంగారం ఏంటి, వేది ఏంటి రావించు అంటే ఇప్పుడు ఎందుకీ మనం ఈ మాట ఎందుకు చెబుతున్నాం అంటే ఇది మన కొలతలు, ఏ మన కొలతలు జన్యం అంటే ఇలా ఆంజనేయస్వామి విగ్రహం ప్రస్తావించారు కాబట్టి, ఇదే ఇక్కడ ఆవిష్కరణ చేశారు కాబట్టి మన ఆంజనేయస్వామి మన అందరికీ ఆదర్శపడ్డం, ఐడియల్ మ్యాన్, మనకి ఐడియల్ మ్యాన్. ఏమి సముద్రాన్ని లంఘించాడు అది నిజమే, కానీ మనకు ఆ శక్తి లేని మొదలని అన్ని అబద్దాలనిపిస్తుంది. సముద్రాన్ని లంఘించి మరి ఆ పని చూసుకుని సముద్రాలు 100 కిలోమీటర్ల దూరం రామేశ్వరానికి సముద్రం లంక, లంక మన రామేశ్వరం కండి మహేంద్ర పర్వతం అందరూ ఏదో ఉంది అక్కడ రామేశ్వరం, ఆ పర్వతం నుంచి ఎగిరి వెళ్ళాడు ఇక్కడ లంకలో అది ఉండవ. రామేశ్వరం నుంచి మనం బోట్లో వెళితే 3 గంటల ప్రయాణం పడుతుంది, లాంచ్లో వెళితే ఎక్కడికి లంక 100 కిలోమీటర్ల దూరం, 100 కిలోమీటర్ల దూరం ఉడికాడు. అవన్నీ మనకు అబద్దం అనిపిస్తుంది, నుంచి ఆ శక్తి లేదు, ఆ యోచన లేదు మనకు, నిజమే లంఘించాలా. మళ్ళీ అక్కడి నుంచి అలా ఉరికి అలా జంప్ చేసి మళ్ళీ వచ్చాం, అదే మనకు ఆ శక్తి లేదు కాబట్టి అన్నీ అబద్దాలు అనిపిస్తాం. అంటే ప్రతిదీ మనం ఏం చేస్తామంటే మన తలలోంచి ఆలోచిస్తాం, మన ఇమాజిన్లోంచి ఆలోచిస్తాం. రామకృష్ణుడు చెప్పాడు ఈ భక్తులందరూ అహంకారం పోగొట్టుకోవడం తేలిక అనుకుంటున్నారు, ఇదే పుస్తకాలు చదివేసి అలా మీరు అనుకున్నది తేలిక కాదు. తల వెంట్రుకని తల వెంట్రుకని నిదానం చేయటం ఎంత కష్టము, మీ తల వెంట్రుకలు ఇలా చేయని వంగిపోతుంది, వంగిపోతుంది కదా, తల వెంట్రుకలు వంగిపోతాయి కదా, ఆ తల వెంట్రుకని నిదానం చేయటం ఎంత కష్టము, కుక్కతోక వంకర చేయటం ఎంత కష్టం, అహంకారం పోగొట్టుకోవడం అంత కష్టం అని చెప్పాడు. ఈ భక్తులందరూ ఏం చేస్తున్నారంటే అహంకారం అణిగుంటుంది ఒక్కోసారి, అహంకారం మనకు అహంకారం ఒకసారి అణిగుంటుంది, మీకు అర్థమవుతుందా, అహంకారం అణిగున్నప్పుడు జయించేసా మన అహంకారం బయటకు వచ్చేసామనుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. అహంకారం ఒకసారి అణిగుంటుంది, పామైనా అణిగుంటుంది. శంకరాచార్యుల వారి వివేక చూడమండలో ఉన్నాడు భయంకరమైన క్రూర సర్పం ఉన్నాడు అహంకారం, అదే కేవలం భయంకరమైన క్రూర సర్పం అన్నాడు, అది విషం చిమ్ముతంటే మనం కాటేయకుండా చచ్చిపోతుంది, అది మన శరీరాన్ని కాటేయకుండా దాని విషం ఆ విషపు గాలి అంత ఉంటుంది అన్నాడు. ఎవరు శంకరాచార్య అన్నాడు వివేక భయంకరమైన సర్పం అన్నాడు, ఒక మహాసర్పం వచ్చి మీ శరీరాన్ని చుట్టుపెట్టుకుంటే మీరు దాంట్లో నుంచి బయటకు రాగలరు, కానీ అహంకారం నుంచి మనిషి బయటకు రాలేడని చెప్పాడు. మీరు కూడా మన ఆచారాలు ఇప్పుడు ఈ అహంకారం గురించి రామకృష్ణపురం గురించి చెప్పి అది ఒకసారి సహజంగా అనుకుంటుంది, చూడండి ఎంత పొగరం పోతేలా ఒకసారి అనుకుంటారు మనుషులు, సంచేవాళ్ళు కూడా రోజు చంపరు, ఒకసారి వాళ్ళకి ఎవరన్నా చంపమని పురమాయించడం కవుకుని చంపలేరు, చంపకుండా వచ్చేస్తారు, వాళ్ళకి ఒకసారి జాలి కలుగుతుంది. మీకు అర్థమవుతుంది అది మనుషులు ఒకసారి మనం ఏదైనా ఏమైనా 4 లక్షలు ఇచ్చాడు తీసేయండి అంటే తీసేస్తారు కొంతమంది, అని చంపడం మానేసి ఏ కాళ్ళు నరికి వచ్చేసి కూడా ఉన్నారు. ఇదేంటో నేను చంపండి, నీకు 4 లక్షలు ఇచ్చావు, కాళ్ళు నరికి వచ్చావు, చేతులు నరికి వచ్చావు, ఇంత ఇప్పుడు 1 లక్ష ఇవ్వండి సరిపెట్టుకుంటానంటారు. వాళ్ళు కూడా డాక్టరీ అంటే దానికి మనుషులు చంపడానికి ఆ టైం కాళ్ళు క్రూరత్వం ఉండదు, ఆ టైంలో మనం పోడుల్లో రాజుగారిని చంపినప్పుడు అసలు చంపడానికి పురమాయించడం దగ్గరికి వెళ్ళి పాపం చంప రాజుగారిని చంపేస్తే వెనక్కి వచ్చేసాడు. తగాది ఎవరైతే పురమాయం చేయడో ఆయన వెళ్ళి చంపారు అనుకోండి, అది విషయం అసలు అంటే అప్పుడు ఉగ్ర రూపం ఉండాలి. అప్పుడు శంకరాచార్యులు వారిని చంపడానికి ఒకడు వస్తే శ్రీశైలంలో తన శిష్యుడు ఉగ్రం లక్ష్మీనరసింహ స్వామిని ధ్యానం మామూలుగా ఎలా అయితే చంపడం మనం వేదాంత మొక్కలు చెప్పుకుని బతుకుతున్నాం మనం, ఇలా అయితే లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించా ఉగ్ర రూపం తెచ్చుకుని చంపాడు. లక్ష్మీనరసింహ స్వామికి ఉగ్ర రూపం అంటే హిరణ్యకశిపుని చంపడానికి అంత ఉగ్ర రూపంలో వచ్చాడు. ఆ లక్ష్మీనరసింహ ధ్యానించి ధ్యానించి ఆ ఉగ్ర రూపం తెచ్చుకుంటేనే కానీ ఆయన చంపలేదు. ఈ శ్రీశైలంలో జరిగింది. పూర్వం పోలేరమ్మకి అమ్మవారికి మనుషులు ఇప్పుడు గొర్రెలకి వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆచారం ఉంది, గొర్రెలను చంపుతారు మేకలకి. మనం కూడా మేము జిన్నూరులో నేను పోలేరమ్మ గుడికి వెళ్ళి 15 సంవత్సరాలు అయ్యి మళ్ళీ మొన్న వెళ్ళాం పోలేరమ్మ గుడికి. 15 సంవత్సరం నాడు వెళ్ళాం పోలేరమ్మ గుడికి. అది పూర్వం మరీ ప్రాచీన కాలంలో మనుషులను కూడా చంపేవారు. అంటే పోలేరమ్మకి అన్నా మనుషులు బలి చేసేస్తే పుణ్యం అనేది నమ్మకాలు. మన దేశాన్ని ఈనాడు కూడా మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు లేనిపోయి కల్పించిన సాంప్రదాయాల పేరు మీద ఎంతమంది విమర్శ పెడుతున్నారో లెక్కలేదు. పూర్వ మాట ఇవ్వండి, ఇప్పుడు కూడా సాంప్రదాయాల పేరు మీద మూఢ నమ్మకాల మీద మూఢ ఆచారాలు మూఢ నమ్మకాలు ఇటువంటి పేరు మీద ఇప్పుడు కూడా దేశంలో ప్రజలు చాలా మంది బాధపడుతున్నారు. పూర్వం మాట పూర్వం పోలేరమ్మ కాబట్టి ఎంత మంచి మనిషిని ఎంత చంపితే అంత పుణ్యం అనుకున్నారు. అలాగే శంకరాచార్యుడు బాగున్నాడు దొరికాడని అప్పుడు ఆయన శ్రీశైలి ప్రాంతం అడవి ప్రాంతం. అప్పుడు శంకరాచార్యుని అడిగారు, మేము పోలేరమ్మకి మనిషిని ఇద్దాం అనుకుంటున్నాం, నువ్వు మాకు బాగా నచ్చాడు చంపేయమంటాను అడిగింది చంపేసుగా బాబు నాకు ఈ శరీరం పేరు ఎదుగుతుంది, నాకు ఈ శరీరం పేరు ఎదుగుతుంది నువ్వు చంపేసుకుంటే చంపేసుకుంటే. అప్పుడు దీనికి శంకరాచార్యుడు శిష్యులు అక్కడ నలుగురు శిష్యులు కదా దివ్యులు చేసి గురువు గారిని చంపేస్తున్నారని చెప్పి ఇలా వెళ్ళి వాడిని చంపడం ఇలా వెళ్ళి చంపడం అని ఆడి కత్తులైన ఊరుకుంటున్నాడు వీడు. ఆడి శంకరాచార్యులు చంపుకోమని చెప్పాడు, ఒక ఆలయంలో కూర్చున్నాడు. ఈ లోపల ఇది ఉగ్ర రూపం మామూలుగా ఎలాగైతే చంపలేమని లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించి హిరణ్యకశిపుడిని చంపినప్పుడు ఎంత ఉగ్ర రూపంలో మహావిష్ణువు వచ్చాడో ఆ ఉగ్ర రూపాన్ని ధ్యానించి వెళ్ళినప్పుడు ఆయన చంపాడు. అయ్యో అది ఇప్పుడు ఎందుకని చెప్తున్నా, అహంకారం మామూలుగా మన విజృంభించమంటే ఎప్పుడు విజృంభిస్తుందో విజృంభిస్తున్నాడు. 100 పిష అది సైతాన యాగం, అది ఎలాగో వస్తుంది సైతాన యాగం. ఇప్పుడు మనందరం శాంతిగానే ఉన్నాం. ఇప్పుడు మనందరం శాంతి ఎప్పుడు ఆ అహంకారం విజృంభించినప్పుడు ఎంత ఉద్రేకంగా వచ్చేస్తున్నాడు. అక్కడ కనిపించిన వాళ్ళ తీర్చేస్తాం, కారణం లేకుండా తీర్చేస్తాం. మీకు అర్థమవుతుందో? అందులో ఒకటి శాస్త్రం ఏం చెప్పారంటే, ఒకటి కోరిక రెండు కోపం, ఒకటి కోరిక రెండు కోపం, మూడు లోభిత్వం. మూడేంటి, కొంతమంది పరమ లోభిత్వంగా ఉంటారు, కోరిక కోపం లోభిత్వం. ఇవి అవి నిన్ను చంపకముందే వాటిని చంపేయము. కోపాన్ని నువ్వు చంపలేవనుకో అదే చేయలేదు చంపేస్తావు. అలాగే కామాన్ని నువ్వు చంపలేవనుకో నిన్ను ఎప్పుడైనా కాలు చీల్చి పెట్టేస్తుంది చెప్పాలి. ఈ జన్మలో కాబోతే రాబడి దాని అలాగే ద్వేషం ఉందనుకోండి, ద్వేషం కొంతమంది అకారణంగా విమర్శలకు ఎక్కువ కారణం అసూయ. కొంతమంది ఇతరులను విమర్శిస్తూ ఉంటారు, దానికి కారణం ఎక్కువ కారణాలు అసూయ. అసూయ వల్ల ఎక్కువ విమర్శలు అంటే అసూయని కనుక నువ్వు చంపకపోతే ఇప్పుడు అదే నేను చంపా అసూయ వల్లే కాలిపోయి చచ్చిపోతా అని శాస్త్రంలో. అవి మనం అంటే మనం సాధన చేసి వాటిని పోగొట్టుకోలేకపోతే అయ్యే మళ్ళీ చంపేస్తాం. అంటే మీరు సాధన చేసి శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధగా ఉంటే మోక్షం వస్తుంది మనకి, శ్రద్ధగా ఉంటే మోక్షం వస్తుంది. ఇప్పుడు మీకు రకమైన బాధ ఉండొచ్చు, నాకు రకమైన బాధ ఉండొచ్చు, మీకు రకమైన మనకి దేవకోటికి అంటే ప్రారంధాన్ని బట్టి దేహం ప్రారంధం లేకపోతే దేహం పుట్టదు. అయితే మరి రాముడు ఎలా పుట్టాడని మీరు అడగచ్చు. పుణ్యాత్ముడు పాపాత్మ ప్రారంభం కలిసి రాముడిని తీసుకొచ్చు. రాక్షసుల ప్రారంభం, దేవతల ప్రారంభం అంటే అక్కడ రావణాసుడి ప్రారంభం ఆ రోజుల్లో దండకారణ్యం రాక్షసుల ప్రారంభం, ఈ సత్పురుషుల ప్రారంభం, ఋషుల ప్రారంభం కలిపి ఆడికి ప్రారంభం ఉన్నది రాముడికి. ఈ ప్రారంభం ఆ ప్రారంభం కలిసి అవతారం, అది అవతారం. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గర ప్లేయర్ గారు అన్నారు, అంటే మీరు ఉత్తముడని నేను నమ్ముతున్నాను కానీ దేవుడని నేను నమ్ముటలేదు అన్నాడు. మీరు దేవుడు అవతారం అని నేను నమ్ముటలేదు, కానీ యాజే మ్యాన్గా ఉత్తముడని నమ్ము, నీ నమ్మకాలనే నేను ఆధారపడుంటావు అన్నాడు. నువ్వు నమ్మితే అంటే నమ్మకపోతే అంటే నీ నమ్మకాల మీద మా జీవితాలని ఆధారపడున్నావు. ఏమంటున్నావు, ఒకవేళ ఉత్తమ మానవుడి కింద నమ్ముతున్నావంటున్నావు, నమ్మకపోతే మాకు ఉత్తమోత్తమం పోతుందో. కానీ నువ్వు నమ్మవనుకో, మాకు ఉత్తమోత్తమ స్థితి ఏదైనా నిజంగా ఉంటే అది పోతుందా? నీ నమ్మకాల మీదే మేము ఆధారపడి ఉన్నావా అన్నాడు రామకృష్ణ. అంటే మనకి ఇక్కడ రమణ సిద్ధాంతం ఏంటంటే, రమణ సిద్ధాంతం ఏంటంటే నీకు 1,000 కోటి బాధలు ఉన్నా, ఒకటి రెండు కాదు, ఈ ప్రపంచంలో ఎవరికి లేని బాధలు నీకు వచ్చేస్తున్నా అనుకోండి, నీకు దేహాత్మ బుద్ధి లేకపోతే నీకు ఎర్రక్షేమం కుట్టినట్టు ఉండదు అన్నాడు. అది రమణ బోధ ఆశ్చర్యం. రమణ బోధలో ఆశ్చర్యం, నీకు ఎన్ని కష్టాలు రానివ్వండి, సంసార పరంగా సమాజ పరంగా ఎన్ని రానివ్వండి, నీకు దేహమే ఆత్మ అనుకుంటున్నారు మీరు. దేహం ఒకటే నిజం అనుకుంటున్నారు. దేహం అంటే మీరు ఆత్మ, మీరు ఆత్మ, మీరు చైతన్యం, మీరు పుట్టిన వస్తువు, కానీ పుట్టిన దేహమే మీరు అనుకుంటున్నారు. అంటే మీరు ఏదిగా ఉన్నారో అది దేహమే అనుకుంటున్నారు మీరు. మీ కష్టాలకి, నష్టాలకి, మీ బాధలకి అదే కారణం. మీ పుట్టుకలకి, మీ చావులకి, అన్నింటికి అదే కారణం. అందులోంచి బయటకు వచ్చారా మీరు? సాధన చేసి ఏమీ లేదన్నాడు, సృష్టి లేదు పొమ్మన్నాడు. ఆయన అసలు కథలు చెప్పండి. ఇంకా రామకృష్ణ పరమహంస గారు ఎక్కువ కథలు చెప్తారు. మనం కథలు చెప్పి ఒకటే బాంబు, ఆటం బాంబు వచ్చి పడేస్తాం, ఇంకా అంతా శ్మశానాలు ఇప్పుడు. ఆ బాంబు పడిందంటే ఆయన చెప్పిన మాట ఒక మాట, బాంబు పడిందంటే అంతా శ్మశానమే. ఇంకా ఇప్పుడు మాకు ఈ బాధ, ఈ బాధలేండి, నువ్వు దేహం నువ్వు అనుకోవటం వల్ల నీకు బాధలు. తనువు తనువు తాను కాదని తెలిసిన వాడికి బాధలేంటి, పుట్టుకలేంటి, చావులేంటి, లాభాలేంటి, నష్టాలేంటి? రామ శ్రీరామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి లాభమేంటి, నష్టమేంటి, పుట్టుకేంటి, చావేంటి? ఇది రమణ సిద్ధాంతం. ఏంటంటే రమణ సిద్ధాంతం గల్లంతే ఉండదు, ఒకటే వాక్యం ఏంటంటే ఆ బాంబు హైడ్రోజన్ బాంబు తోడు మొత్తం అంతా కొట్టేస్తాడు. ఇంకా తుపాకు కర్రలో కర్రలో కటారులు ఏముండవు, ఒకటే బాంబు. అంటే ఆయన సిద్ధాంతం ఏంటంటే, అసలు దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, అక్కడ ఫండమెంటల్ గా మీరు తప్పు చేసేస్తున్నారు. ఓ మీరు ఎక్కడో లెక్క చేసేటప్పుడు మీకు లెక్కలు బాగా తెలుసు అనుకోండి, 6, 4, 10 వేసిన బదులు ఆ లెక్క చేసేటప్పుడు 6, 4, 9 అని వేసారనుకోండి, మీరు ఎంత కష్టపడి లెక్క చేసినా చివరికి వచ్చాడు తప్పు ఆన్సర్ వచ్చాడు. ఎక్కడో తప్పేశారా? తర్వాత ఎంత కష్టపడి మీ చెమట అంతా వేస్ట్ అయ్యింది. అలా ఎక్కడ ఒక్క బిట్లో పోతే మొత్తం అసలు ఫండమెంటల్ గా ఎక్కడ ఏదో ప్రతి మనిషిలో పొరపాటు ఏంటంటే, తన శరీరం పుట్టినప్పుడు పుట్టలేదు అసలు. కానీ ఏమనుకుంటున్నాడు, శరీరం పుట్టినప్పుడు తను పుట్టానాడు, అది 100కి 100 అబద్ధం. శరీరం పుట్టినప్పుడు తాను పుట్టాను అనుకోడు. దానివల్ల మీకు ఈ ప్రపంచం అంతా నిజం, ఈ జపాలని నిజం, మీరు చేసే పూజలు నిజం, రాబోయే జన్మల నిజం, పుణ్యాల నిజం, పాపాల జనం, లాభాల నిజం, నష్టాల నిజం, ఇవన్నీ నీకు నిజం వలే కనిపిస్తున్నాయి ఒక తప్పు వల్ల. వండర్ఫుల్ థింగ్, మీరు అది పట్టుకోగలిగితే, అది పట్టుకోగలిగితే మటుకు, పట్టుకోలేకపోతే మటుకు మనస్సుకు కంగారు వచ్చేస్తుంది. అది మీరు పట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, విమానం మీద వెళ్ళిపోవటం. విమానం మీద ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అయితే కొంతమంది అయినా బతుకుతారు, కొంతమంది చచ్చిపోతారు. విమానం యాక్సిడెంట్ అయితే విమానం సరిగ్గా ప్రయాణం చేస్తానే గంట వెళ్ళిపోతాం. యాక్సిడెంట్ అయితే పైలట్తో సహా మొత్తం అందరికీ ఇంకా ఎముకలు కనపడదు. రైలు యాక్సిడెంట్ అయితే కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది బతుకుతున్నారు. విమానం యాక్సిడెంట్ అయితే ఇంకా బతికున్నోడు ఎవడ కనపడి ఆ రమణ మార్గం అట్టాడు. వెళ్తే గంట వెళ్ళిపోతావు, లేదా మొత్తానికి గల్లంతు ఎముకలు కూడా కనపడవు, శవాలు ఎక్కడున్నా తెలియదు. అసలు దేహం పుట్టినప్పుడు ఎవడ పుట్టలేదు, కానీ అందరూ నేను దేహం పుట్టినప్పుడు, దేహం పుట్టినప్పుడు నువ్వు పుడితే దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోతుంది, కరెక్టే. ఆ దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కదా, దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. మరి ఎప్పుడు పుట్టావు? ఎప్పుడు పుట్టావంటే ఈ పుట్టుకల అబద్ధాలు, ఈ సావుల అబద్ధాలు. నూటికి నూరు పాళ్ళు అసత్యం, నూటికి నూరు పాళ్ళు స్వప్న సమానం. అన్ని ఎలాగా నీకు స్వప్నంలో కనిపించే మనసు కల్పించే దేహాలు ఎంత అబద్ధం, ఈ దేహాలు కూడా అంత అబద్ధం. అంటే శరీరం చనిపోయాక ఉండదు కానీ ఇప్పుడు ఉండదు కదంటే ఉన్నది అబద్ధం అన్నారు భగవాన్. ఉన్నది నీ తలంపు అంతే, మరి గాఢ నిద్రలో నీ శరీరం ఏమైంది? నీకు తలంపు లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు, సంకల్పాలు లేనప్పుడు నీకు శరీరం ఎక్కడ ఉంది? నీకు ఆలోచన లేదు, తలంపు లేదు, సంకల్పం లేదు, ఎక్కడ నీ శరీరం? గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, నీ శరీరం ఎక్కడ ఉంది? ఇది నీ శరీరం కల్పించడం, నీ శరీరం కలిపి. అంటే నువ్వు పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యాలు పాపాలు మంచిలు చెడ్లు ఏదో ఉంటుంది, అది దేహం అనుకుని నువ్వు చేసావు ఆ పుణ్యం పాపం. మళ్ళీ ఒక దేహాన్ని నీకు ఇచ్చి ఆ దేహం నువ్వనే భ్రాంతి పెట్టి, దేహం నువ్వనే భ్రమ పెట్టి, దేహం నువ్వు కాకపోయినా నువ్వనే మాయ అజ్ఞానం పెట్టి అవిద్యకు పెట్టి నీ చేత అనుభవింపు చేస్తున్నాడు. కానీ ఆ తాడు చెగిపోతే ఏమి చేయలేడు, నేను ఎవరో ఏమి చేసేది ఏమన్నాడు అంటే మనిషి పడే కష్టాలు కేవలం దేహాత్మ బుద్ధి. అంటే దేహమే ఆత్మ అనుకోండి, మీకు అర్థమవుతుందో? దేహమే నేను అనుకుంటాను, మనందరం దేహమే నేను అనుకుంటాం కదా. ఇప్పుడు మనందరం చనిపోయినప్పుడు ఏమనుకుంటున్నావు? నేను చనిపోతున్నాను అనుకో. నువ్వు ఎందుకు చనిపోతున్నావు అనుకుంటున్నావు? దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అనుకుంటున్నావు. అదే మళ్ళీ నువ్వు చనిపోయిన వాడు తెలియదు, చనిపోయేవాడు తప్పనిసరిగా తెలా పుట్టాడు, పుట్టినవాడు తెలా చనిపోతాడు, చనిపోయిన వాడు పుట్టి తీరుతాడు, పుట్టినవాడు చనిపోయి తీరుతాడు. నీకు పుణ్యం ఉన్నా ఎంత పుణ్యం ఉన్నా, నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నా నేను పుట్టాలనుకున్నాడు చనిపోతాడు. పుణ్యం చేసుకుంటే మళ్ళీ ఇంకో శరీరం ఇచ్చా, శరీరం దాన్ని నేను అనుభవించి చేస్తాడు. కానీ ఇదంతా అజ్ఞానంలో భాగం, ఇదంతా అవిద్యలో భాగం, ఇదంతా డార్క్నెస్ కచ్చి కచ్చే కట్ట. దానికే నువ్వు పాపం చేస్తే ఏదో శరీరం వస్తుంది, నీకు ఏదో శరీరం వస్తుంది. ఆ శరీరం కాదు, నువ్వు అనే భ్రాంతి కలగజేస్తాడు ఈశ్వరుడు, దాని చేత నీకు అనిపింపు చేస్తాడు. ఆ శరీరము నువ్వనే భ్రాంతి నీకు పోయిందనుకో, ఆ శరీరము నువ్వనే భ్రాంతి నీకు ఆ చెర తీసేసాడు ఈశ్వరుడు. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్. ఆ శరీరము నువ్వనే భ్రాంతి ఈశ్వరుడు దయవల్ల తీసేసాడు అనుకుని నీకు ఆ పోయిందనక భ్రాంతి పోయింది. వాడికి దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేదు, పుణ్యం లేదు, పాపం లేదు. తను తనున్నాడు, తన ఎలా తను ఉన్నాడు ఎప్పుడు? ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతే, ఎటు చూసిన సుఖమే, ఆనందంలో ఊగిసలాడుతూ ఉంటాడు. అది బ్రాహ్మణ స్థితి. ఉన్నది ఒకటే బ్రహ్మం, ఏది ఇవన్నీ కల్పితాలు. ఇప్పుడు నువ్వు పూజించే దేవుడు అంత నిజమో, నువ్వు పూజించే జీవుడు కూడా అంతే నిజం. అయితే నువ్వు జీవుడు నిజం అనుకుంటున్నావు కాబట్టి దేవుడు కూడా నువ్వు పూజ దేవుడిని నేను నీకు దేవభావం అని చెప్పి దైవాన్ని నువ్వు పూజించాలి, దైవాన్ని పూజించాలి. దైవాన్ని పూజించకపోతే పాడైపోతావు. నీకు దేవభావం కానీ అల్టిమేట్ ఆ చైతన్య స్థాయి దగ్గరికి వెళ్ళేప్పటికీ అన్నీ లెస్లే. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ఈగో లెస్, ఎవ్రీథింగ్ ఇది లెస్. అచ్చా ఆ స్థాయి దగ్గరికి మరి ఎప్పుడు పుట్టామయ్యా? పుట్టలేదు, 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 పుట్టాను. నువ్వు పుట్టలేదు అయ్యా, నువ్వు పుట్టలేదు. ఇదే గొడవ, నీ శరీరం పుట్టినప్పుడు పుట్టలేదు, అంచేది నీ శరీరం చచ్చిపోయినప్పుడు చచ్చిపో. మరి ఎప్పుడు పుట్టామయ్యా అని అడిగారు. అసలు పుట్టలేదు, గల్లం మొత్తం గల్లం చేసేస్తానంటే మరి ఎప్పుడు పుట్టానంటే నీకు నేననే తలం పొందని అడిగారు. నీకు అది బ్రహ్మాస్త్రం అండి. అస్త్రం వేసాడు అంటే ఇంకా అది ఎలా పడిపోతాడు ఆస్తులు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని చెప్పాడు, దేవుడు ఉన్నాడు చెప్పాడు, ఆ బాంబు వచ్చిందంటే ఇలా పడిపోతాడు, మోర్చిపోతాడు. నేననే తలంపు ఉందా? నీకు నేననే తలంపు, నేననే తలంపు లేదని ఎవడంటాడు? దేవుడు లేడని చెప్పచ్చు. నేననే తలంపు ఉందా? ఉంది. ఒప్పుకుంటున్నావా? ఆ నేననే తలంపు ఎప్పుడు పుట్టిందో అప్పుడు నువ్వు పుట్టావు. మళ్ళా నేననే తలంపు ఎప్పుడు పోతుందో అప్పుడు వరకు ఆ నేననే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు. నీకు అర్థమైందా? మళ్ళా నేననే తలంపు పోవాలి, నేననే తలంపు పోవాలి. ఆ నేననే తలంపు పోయిన తర్వాత, నేననే తలంపు పుట్టక ముందు నువ్వు ఎలా ఉన్నావో, నేననే తలంపు పోయిన తర్వాత అప్పుడు అలాగే ఉంటావు. అంటే అప్పుడు బ్రహ్మ స్థితి పొందుతావు, అప్పుడు బ్రహ్మం అవుతావు, అప్పుడు బ్రహ్మమే అయిపోతావు. ఇది రమ సిద్ధాంతం. ఇది మనకు అర్థమైనా, అర్థం కాకపోయినా నిజ సత్యం, 100% నూటికి 100% సత్యం. అది నేననే తలంపు నీకుంది, అది పొందాలేదో నీకుంది. ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. ఆ నేననే తలంపు ఎప్పుడు పుట్టిందో అప్పుడు నువ్వు పుట్టావు. మళ్ళీ ఆ నేననే తలంపు పుట్టక ముందు ఎలాగున్నావు? బ్రహ్మగానే ఉన్నావు. అప్పుడు ఎలాగున్నావు అంటే, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు తగ్గిపోయిన తర్వాత ఏమైనా కొత్త వాళ్ళం వచ్చాం? తగ్గిపోయిన తర్వాత జ్వరం రాకముందు ఎలా ఉన్నాం? జ్వరం పోయిన తర్వాత అలాగే ఉంటాం. ఈ నేననే తలంపు మధ్యలో వచ్చింది. ఈ నేననే తలంపు పోయిన తర్వాత నేననే తలంపు లేనప్పుడు ఎలా ఉన్నావో, నేననే తలంపు పోయిన తర్వాత అప్పుడు అంటే బ్రహ్మం. నువ్వు బ్రహ్మంలో నుంచి వచ్చావు. ఇప్పుడు చేయిన తర్వాత ఏమవుతుంది? బ్రహ్మమే నువ్వు అనుకున్నావు. అంటే బ్రహ్మం నీకు అనుభవంలోకి వస్తుంది. అది నీకు కడసాగుతాను. అంటే నేననే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు, మళ్ళీ నేననే తలం పోయినప్పుడు నువ్వు పోతావు. అప్పటి వరకు నువ్వు ఉంటానే ఉంటావు, ఎన్ని సాధనలు చేసినా ఉంటావు. భయంకరమైన సర్పం అన్నాడు ఆచార్య వాళ్ళు. భయంకరమైన సర్పం, క్రూర సర్పం. కొంతమంది కోపం వచ్చినప్పుడు నిప్పుడు కట్టేస్తూ ఉంటాయి. కొంతమంది మరి కోపం ఆఫ్ చేసుకోదాక మర్డర్లు చేసేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అహంకారం జయించాలంటే సిండికేట్ బాగా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగా కాపాడుకోవాలి. మానసిక ఆరోగ్యం సరే, ఈ సినిమాలు కొట్టి సిగరెట్ తీసుకు చాలా కష్టం జయించడం. షేక్స్పియర్ అన్నాడు, నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావు అనుకో, వాళ్ళు ఎంత లూజిగా చెప్పాడు చూడు, నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావు అనుకో, నీకు ఎవరి మీద కోపం ఉందనుకో, ఏమంటే అని చంపాల వద్దా, అని చంపాలని వద్ద మనసే ఉడిసలాడతాం కనుక సిగరెట్ కాల్చుకున్నాడు. ఎవడు సిగరెట్ ఇలా కాల్చుకుంటూ ఉంటారు కదా, ఆ సిగరెట్ ఆకని కాల్చి పడేసినప్పుడు గట్టిగా లాగేసేప్పుడు సిగరెట్ కింద పడేస్తాడు. ఇది ఎప్పుడు సిగరెట్ కాల్చుకోవాలని చూడండి, ఆకని సిగరెట్ కింద పడేసినప్పుడు గట్టిగా పొగ లోపలికి లాగేస్తాడు, లాగేసేప్పుడు పడేస్తాడు. మీకు అర్థం అవుతుంది? ఆ సిగరెట్ కాల్చిన తర్వాత వీడికి చంపేయాలని బుద్ధి పడుతుంది అతను. సిగరెట్లో కూడా అంత విశేషం అంటే ప్రాణం యొక్క గతి వేగం పెరిగిపోదు. తర్వాత తిండి, తర్వాత చూడండి, ఇప్పుడు కొంతమంది మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉండాలి, ఇతరులను విమర్శించుకుంటాం. మనం ఇతరులను విమర్శించాలంటే 90 కారణాలు ఉంటాయి విమర్శించు. మనం ఇతరులను ఎవరైనా విమర్శించాలనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే పవిత్రులు అనుకుంటారు, ఎరిజివాళ్ళు. ఇతరులను విమర్శించడం వల్ల మనకు నష్టం ఏంటంటే మనం పొల్యూట్ అయిపోతాం. ఇతరులను విమర్శించవచ్చు, 90 రకాలుగా విమర్శించు. కానీ ఇతరులను విమర్శించకుండా మనం మన కంట్రోల్ ఎందుకు చేసుకుంటున్నామంటే అది మనస్సంతా ఇదని చేయాలి. వంటింట్లో ఈ మసి గోడ మసి పెట్టేస్తే అలా అవుతుందో, మన మనస్సు అంతా ఇతరులను విమర్శించలేని పనిగా పెట్టుకుంటే మసి అయిపోతుంది, మనస్సు అంతా మసి అయిపోతుంది. అది శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఇతరులను విమర్శించే బదులు నిన్ను విమర్శించుకో. నువ్వు నేను విమర్శించుకుంటే బాగుపడతావు. ఇతరులు బాగా చెడ్డోళ్ళు అనుకో, నీకు నష్టం ఏంటి? నువ్వు బాగుపడు. ఇతరులు బాగా చెడ్డోళ్ళు జన్మలు, దానివల్ల నీకు నష్టమేంటి? నువ్వు బాగుపడు, నువ్వు బాధపడు. నీ దేహం ఎంత నిజమో, నేను విమర్శించేవాడు దేహం కూడా అంతే అసత్యమం. వాడు అసూయ వల్ల విమర్శించవచ్చు, లేదా కోపంలో విమర్శించి రకరకాలుగా విమర్శలు చేయొచ్చు. నువ్వు నీ ఆత్మ నిన్ను విమర్శించుకో. నిన్ను విమర్శించుకోవడంలో నీకు తేజస్ వస్తుంది. తర్వాత నీకు హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంటే పరుల్ని విమర్శించడం కంటే ఆత్మను విమర్శించుకోవడం వల్ల వాడు బాగుపడతాడు. అంటే ఇతరులను విమర్శించే బదులు అలా కాలాన్ని పాడు చేసుకునే బదులు ఏదో రోజుకు ఒక మంచి పని అయినా చెయ్యి, నీ బుద్ధి నిర్మలం అవుతుంది. రమణ మహర్షి గారు ఒకసారి అన్నారు, ఎవరైనా ఆయన దగ్గర విమర్శిస్తే నేను నువ్వు ఎవరెలా విమర్శిస్తున్నావు, నేను కూడా అలా విమర్శ మొదలు పెడితే రమణాశ్రమానికి నల్ల కాకులు కూడా రావన్నాడు. మనుషులు కాదు కాకులు కూడా ఇక్కడ రావటం మానేది. వచ్చిన వాళ్ళు నువ్వు ఆ పొరపాటు చేసే ఈ పొరపాటు చేసి ఈ పొరపాటు చేసే విమర్శించడం మొదలు పెడితే మనుషులు రారు ఎలాగే కాకులు కూడా రావని చెప్పారు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడు మనిషి? రోగాన్ని బాగు చేయించుకోవడానికి వెళ్తాడు అంతే కదా. అయితే ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు? మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి, పవిత్రం చేసుకోవాలి. మీరు ఏదైనా బలహీనతలుంటే అది మేము పోగొట్టాలి. పోగొట్టడం వల్ల నేను విమర్శించి పంపిస్తే మీరు ఎందుకు వచ్చినట్టు హాస్పిటల్కి? ఇప్పుడు మీ పలానా రోగం ఉంది వెళ్ళిపోయినా చెప్తే ఇంకా డాక్టర్ ఎందుకు అక్కడ? అది మీరు అందరూ ఆశ్రమాలకు ఎందుకు వస్తున్నారు? నాడు మనసు పొందటానికి. సైతాను నుంచి సైతాన్ అంటే అహంకారం. మన అహంకారం అంటాం యేసుక్రీస్తు మతస్థులు సైతాన్ అంటారు. ఆ సైతాను నుంచి అంటే అజ్ఞానం. అజ్ఞానం అవిద్య అన్న అహంకారం అన్న ఒకటి, అన్ని మారిపేర్లు మనస్సు అన్న అన్నీ ఒకటి. అది బాగు చేసుకోవడానికి వస్తున్నారు. పెంచేసి పంపిస్తే మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? హాస్పిటల్కి వెళ్ళి మనం రోగాలు పెంచుకుని వస్తాం, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళినట్టు? అదే వచ్చిన వాళ్ళ బాగు చేసి పంపడం మా దృష్టి కానీ అందరినీ విమర్శించి పంపుతంటే ఇక్కడ కాకులు కూడా రావు. అంతే నేనైనా తలంపు పోగొట్టుకోవడం అంటే తేలిక కాదు. తిండికాడ జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది తిండికాడ జాగ్రత్తగా ఉండాలి. శరీర ఆరోగ్యం బాగా చూసుకోవాలి, మానసిక ఆరోగ్యం బాగా చూసుకోవాలి, తర్వాత ఇంద్రియ నిగ్రహం కాడ జాగ్రత్తగా ఉండాలి, మనస్సు నిగ్రహం కాడ జాగ్రత్తగా. కృష్ణుడు ఏమన్నాడు? సంహరచే సంహరచే సంహరచ అన్నాడు కృష్ణుడు గీతలు. కృష్ణుడు గీతలో 2వ అధ్యాయంలో ఆ సంహరచే 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 సంహరచ అంటే సంహరచ అంటే ఉపసంహరించమన్న ఈ మాట వాళ్ళు సాంస్కృతిక మాటలు. సంహరచే సంహరచే సంహరచాలి. సంహరచ అంటే ఉపసంహరించడం. అంటే ఉపసంహరించండి, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు సావేరు తన తలకాయని తన కాలుని లోపల ఎలా లాగేసుకుంటుందో మీకు అర్థమవుతుంది. ఏదైనా ప్రమాదంలో పడతాం అనుకున్నప్పుడు తాబేలు ఎలాగైతే లోపల లాగేసుకుంటుందో అలాగే ఇంద్రియ విషయాల మీదకి పరిగెడుతున్నటువంటి విషయాల మీదకి మళ్ళిచ్చినటువంటి విషయాల మీదకి మళ్ళిచ్చినటువంటి నీ మనస్సుని విషయాల మీదకి మళ్ళీతో ఉంటుంది నీ మనస్సు. అది జన్మాంతరం నుంచి వచ్చే సంస్కారాలు. అయితే దాన్ని తాబేలు ఏమైందైతే తన కాళ్ళు అనే తలకాయని లోపలికి లాగేసుకుంటుందో అది ఎలా నేర్చుకుందో మన ఇప్పుడు ఈ ప్రమాదం వచ్చింది మనకి లోపల లాగే. అలాగే విషయాల్లోకి ఇంద్రియాలు పరిగెడతాంటే దాన్ని సంహరతే 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 అంటే ఇంద్రియాలని ఏ విషయం మీదకి ఇంద్రియం పరిగెడతాందో దాన్ని ఆ ఇంద్రియాలు లోపలికి ఉపసంహరించు. అలా బయటకు వెళ్ళినాము, బయటకు వెళ్ళినిస్తే విజృంభిస్తున్నది. లోపలకు ఉపసంహరించు విద్యుడ్రా చేయడానికి సంహరచే 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 సంహరచే. అంటే భగవంతుడికి ఏమైనా చేదస్తా ఉన్నారు మీరు అనుకోవచ్చు, దాని ప్రాముఖ్యతను బట్టి, అంటే ఆ విషయంలోని ప్రాముఖ్యత బట్టి వెనక్కి లాక్కోండి. మీరు ఇంద్రియాలు లాక్కోండి. ఇంద్రియ నిగ్రహం లేకుండా మీరు మనస్సును నిగ్రహించుకుందామన్నా సాధ్యం కాదు. మనకి ఏదైనా జిన్ని కనపడలేదు అనుకోండి, అదే ఎంత ప్రమాదం అంటే. కాళిదాసు ఏమన్నాడంటే, మీ ఇంద్రియాలని మీ మనస్సును నమ్మకండి, విషయాలు ఎదురుకుండా ఉండాలి. ఇప్పుడు మీకు జిన్ని ఇష్టం అనుకోండి, మీకు జిన్ని ఎదురుకుండా కనిపిస్తాం, జిన్ని కనిపించకపోతే మీరు తినరు. గిన్నె కనిపిస్తాం అనుకున్న గౌకన తినేయాలనిపిస్తుంది. మీకు తెలియకుండా వెళ్ళి చెయ్యి అక్కడ పడిపోతుంది, మీకు తెలియకుండా వెళ్ళి అక్కడ చెయ్యి అక్కడ పడిపోతుంది. ఏంటంటే మీకు ఆ వాసన ఉంది, గిన్నె దొరకటం గిన్నె దొరకటం లేదు కాబట్టి గిన్నె దొరకటం లేదు కాబట్టి తినలేదు. దొరికేటప్పుడు గౌకన ఏం చేస్తారు, సంస్కారం తినేమని చెబుతుంది, తినేమని అప్పుడు చెబుతుంది. అప్పుడు నువ్వు అద్దెలు లేకుండా ఒక పరిమితులు లేకుండా అది నువ్వు అలా అటువంటి తిండి తినటం వల్ల నువ్వు పొల్యూట్ అయిపోతావు. అప్పుడు ఏమవుతావు, ఇంద్రియాలు పొల్యూట్ అయిపోతుంది, మనస్సు పొల్యూట్ అయిపోతుంది. అంటే లోపల మనస్సు అపవిత్రం అయిపోతుంది, శరీరం అపవిత్రం అయిపోతుంది. మీకు అర్థం అవుతుందా, మళ్ళీ అపవిత్రం అయిన తర్వాత ఇంద్రిలోంచి బయటకు రావడం మళ్ళీ బాగా కష్టం. ఇప్పుడు మన కాలు ఇరిగిందండి, మళ్ళీ మామూలు కాలు రావడానికి 6 నెలలు పడుతుంది. ఒకసారి మన కాలు తగ్గిపోయిన ఒకసారి సంవత్సరం పట్టవచ్చు, దానికి ఏదో ఉంటుంది అంకరం. ఒకసారి కాలు అతికినా దానికి మళ్ళీ తేడా వస్తుంది. ఒకసారి 2-3 సార్లు కాలు అతికినా కొంతమందికి ఆ తేడా పోదు. ఎలాగ అంతే, ఇప్పుడు నార్మల్ స్థితి ఎప్పుడైతే పోయిందో మనకి మళ్ళీ నార్మల్ స్థితికి తెచ్చుకోవడం చాలా కష్టం. కాలు ఎరగొట్టుకోవడం చేరితే దాన్ని బాగు చేసుకోవడం కష్టం. ఏ మైండ్ పొల్యూట్ అయిపోవడం అయితే ఇవన్నీ తప్పులు ఎందుకు చేస్తున్నావు అంటే ప్రపంచం అసలు నిజం కాదు. ప్రపంచం అసలు నిజం కాదు, నిజం వల్లే కనిపిస్తాను. ప్రపంచం అసలు నిజం కాదు అంటే దీన్ని ఆచార్యుల వారు ఏమన్నారంటే, అప్పుడు మీరు ఇసుకలో మంచినీళ్ళు పోసండి, కొబ్బరి నూనె కానీ మంచినూనె కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ రైసులు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎలా రైసులు ఇచ్చి ఓపెన్ చేశాను ఇక్కడ, ఎలా రైసులు ఇచ్చే ఆయిలు ఎప్పుడో 11 ఇంటికి వచ్చి అన్ని ఓపెనింగ్లు అయిపోయినాయి మాకు. మినపప్పు పెసరపప్పు రైసులు ఇచ్చి ఆయిల్స్ ఈ కొట్టు ఓపెన్ చేస్తాను వీళ్ళ. అందులో రైసులు ఇచ్చి ఉంది, రైసులు ఇచ్చుకోండి నేను కొనుక్కున్నాను. ఆ రైసులు ఇచ్చింది అయ్యి మీరు రైసులు ఇచ్చిన కింద ఇసుకలో పోసేయమన్నాడు. మామూలు శాస్త్రంలో ఏం చెప్పాలంటే రైసులు ఇచ్చే కదా, మామూలుగా మామూలుగా నువ్వుల నూనె కానీ ఏదైనా సరే నూనె కొబ్బరి నూనె కానీ ఇసుకలో పోసేయమన్నాడు. ఇసుకలో పోసి అది మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకోగలవని అడిగాడు. అలాగే నీ ఇంద్రియాలు చోటు ఎన్ని భోగాలు అనిపించినా ఇసుకలో పోసిన నూనె లాంటిది అని మళ్ళీ తోడుకోలేవాడు. సిమెంట్ మీద ఇసుక ఇప్పుడు సిమెంట్ అది అక్కడ నూనె పడిపోయింది అనుకుని ఇలా తీసుకోవచ్చు, ఇలా చేతితోటి ఇలా కొబ్బరి నూనె పడిపోయింది అనుకో చేతితో లాగేసుకోవచ్చు. ఇసుకలో పడిపోయిన నూనె ఎలా లాక్కుంటావు నువ్వు, నువ్వు బయటికి రాదు మనకు. అలాగే మొత్తం మీద నువ్వు ఏ ఇంద్రియంతో ఏ భోగం ఆలపించినా ఇసుకలో పోసిన నూనె లాంటిది అని చెప్పాడు శాస్త్రం. అది ఇంకా బయటికి రాదు అంటే నీకు ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ నీ శరీరంలోని ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తావంటే ఇవన్నీ కూడా జన్మాంతరంలోకి సంస్కారాల కింద మనసులో పడిపోతాయి. అంటే ఒకసారి చేసావంటే అది అనుభవంలోకి వచ్చేవరకు వెంటాడుతుంది కర్మ. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరకు భక్తులు వచ్చి అన్నాడు, ఏమండి నాకు డబ్బు అసలు లేదు, నిజంగా చెప్తాను డబ్బు మీద తలంపు లేదు, వచ్చి డబ్బు పడిపోతుంది అంటున్నా మీద అన్నాడు. నిజంగా నేను డబ్బును కోరుకోవటం లేదండి, నాకు డబ్బు మీద కాంక్ష లేదు, నాకు డబ్బు మీద కాంక్ష లేదు, నేను ఏదాలాపంగా ఏ పని చేసినా డబ్బు వచ్చేస్తాను. నిజంగా నాకు డబ్బు మీద కాంక్ష లేదండి, సంపాదన చేసుకోవాలని ఏమి కాంక్ష లేదు, ఏంటి ఏదాలాపంగా ఏ పని చేసినా డబ్బు వచ్చేస్తాను అంటే అన్నాడు. నిజంగానే చెప్పాడు అన్నాడు, అది కాదు అయ్యా, ఆ డబ్బు కోసం నువ్వు పూర్వజన్మలో తప్పించావు, ఇప్పుడు నీకు ఆ వాసన పడింది, దాని ప్రభావం వల్ల నీకు డబ్బును ఆపు చేసుకున్నావు రాదని వచ్చేస్తున్నావు చెప్పాడు. అది జన్మాంతరంలో బ్రాటవర్ అయిపోతుంది చెడ్డైనా అంతే. అది డబ్బు విషయం చెప్పాడు, నువ్వు చెడ్డైనా అలా వచ్చేస్తుందని చెప్పాడు. అంటే వేదం నీకు జన్మాంతరం నిజంగానే అక్కడ నువ్వు చెప్పింది రైతే చెబుతున్నావు. డబ్బు మీద కోరిక అయినా కోరిక లేకపోయినా డబ్బు వచ్చేస్తాను అనుకుంటున్నావు, కొంతమంది పదవుల మీద కోరిక లేకపోయినా పదవులు వచ్చేస్తారు. నిజంగా పదవుల మీద కొంతమంది కోరుకుండదు, అసలు ఆ ఫ్రూట్ అక్కడ కొంతమంది పని చేస్తారు. ఫ్రూట్ అంటే ఫలితం, ఫ్రూట్ అంటే తినేసి కాయనుకోకండి, ఫ్రూట్ అంటే ఫలితం. ఆ ఫలితం మీద అసలు ఉండదు పాపం, ఏముండదు, అది ఎలాగో వస్తుంది ఇంకా వచ్చి పడిపోతుంది. ఇలాగో ఒకసారి ఎవడో ఉన్నాడు, అప్పుడు 20 ఏళ్ల పేరు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చేశాడు వాడు, దేగాలు అనేవాడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్. పెద్ద పార్టీ అక్కడ పడలేదు, ఎవడు ఇప్పుడు అమ్మగారిని పేచీలు పెట్టుకుని ఇప్పుడు రాష్ట్రపతి చేశారు మన దేశంలో, ఆవిడకి ఏమి రాదు, ఇప్పుడు చూచాది చెడిపోతుంది ప్రతి చోట పేరు. ఇలా ఆ గొడవ మనకనే అసలు డీజాలని అక్కడ ఉన్నాడు. రెండు పార్టీలు కలిసి ఆయన ఇంటికే రమ్మంటారు, నీకు ఇస్తాం ప్రెసిడెంట్ అని వీళ్ళకి వెళ్ళక పడక. అంటే ప్రారంభం వల్ల అలా వాళ్ళకేం కోరుకుండదు. డేగాలను ఇస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఆడికి ఇవ్వటం ఇవ్వకపోవడం పేచీలు పడుతున్నారు. ఆ డేగాలు అన్నాడు, ఏమైనా నీ పేచీలు నేను భరించలేను, పైగా నాకు ఆ కుర్చీలో కూర్చోవాలని సరదా లేదు, మీరు రమ్మంటే వచ్చాను నేను, నేను ప్రశాంతంగా ఇంటికే రోజులు గడిపేసుకుంటున్నాను, మీరు నాకు పదవి ఇస్తే దేశం బరువు అంతా మయ్యాలి, నాకు గౌరవం అసలు అక్కర్లేదు చెప్పాడు. నాకు గౌరవం అక్కర్లేదు, ఈ పటాటోపం ఏదో మా ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, రాష్ట్రపతి గారు వస్తున్నారు, ప్రజలు చేయించేటువంటి నాకు అక్కర్లేదు అసలు. అంటే వాడు జీనియస్, అంటే దేశానికి ఉపయోగపడతామని నన్ను పిలిచారు వచ్చాను, నాకు నిజంగా ఊరేగింపులు కానీ లేదా ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఈ గొడవలు ఏమి అక్కర్లేదు అసలు. గౌరవం అంతకుముందే కాదు అడి పేరు, గౌరవం అంతకుముందే అక్కర్లేదు. ఇంకోటి చెప్పాడు, గౌరవాన్ని కోరి ఏ పని ఎవరు చేసినట్టు నీచుడని చెప్పాడు దెయ్యాలు. వాడు నీచాతిని గౌరవం కోసం కానీ ప్రతిష్ట కోసం కానీ మనుషుల మీద ప్రేమ మీద కాకుండా, మనుషుల మీద ఆప్యాయత మీద కాకుండా, పని పని కాస్త కాకుండా, కేవలం గౌరవం కోసం, గొప్పల కోసం, అధికారాల కోసం ఏ పని చేస్తే మనిషి నీచాతి నీచుడని దెయ్యాలని చెప్పాడు. నిజంగా నేను కూడా చేస్తే నేను గౌరవం కోసం మీరు ఇచ్చే పదవిని పుచ్చుకుని నేను కూడా నీచుండని చెప్పాడు దెయ్యాలు. అని చెప్పాడు, ఇంటికే ల్యాండ్ నంబర్ ఇచ్చాడు, అప్పుడు సెల్ ఫోన్ లేవు, ఇంటికే ల్యాండ్ నంబర్ ఇచ్చి మీ పేచీలు కూడా నాకు ఎందుకు వెళ్ళిపోతున్నాను, మీరిద్దరు ఏం దెబ్బలు ఆడుకుంటున్నారో దెబ్బలు ఆడుకుని నాకు అక్కర్లేదు, రండి పలానా రోజున రండి అంటే వస్తాను, మీరు దెబ్బలాటలు కూడా నాకు చెప్పొద్దు, మీరు వద్దని అక్కర్లే మానేస్తాను, మరీ సంతోషం నాకు బుధం మొయ్యాలి కదా, పదవి అంటే మొయ్యాలి కదా, ఇప్పుడు డబ్బు సంపాదించుకునే ఉద్దేశం ఉంటే, గౌరవం సంపాదించుకునే ఉద్దేశం ఉంటే, సన్మానాల ఉద్దేశం ఉంటే, ఊరేగింపుల ఉద్దేశం ఉంటే పదవి మంచిది. ఆ పదవే నాకు ఏ కోరిక లేనప్పుడు ఆ పదవి ఎందుకు, పైగా మొయ్యాలి కదా. ఇదో ల్యాండ్ నెంబర్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు, మీరు ఏం పేచీలు పడతారో నాకు చెప్పొద్దు, అవునో కాదు చెప్పండి, అవునంటే వస్తాను కాదంటే మా ఇంటికే నేను కూర్చుంటాను పప్పు అన్నంత వెళ్ళిపోయాడు. పది రోజులు వీళ్ళు దెబ్బలాడుకున్నా వీళ్ళు తేల్చుకోలేకపోతున్నారు, తప్ప తర్వాత ఆయన రమ్మన్నారు, తర్వాత వాళ్ళు 10 ఏళ్ళు ప్రెసిడెంట్ చూశారు. అదేంటి జన్మాంతరంలో వచ్చి అది భగవాన్ చెప్పింది, నీకు అదేంటే వచ్చి పడిపోతుంది. మనిషి శరీరం చనిపోతుంది, శరీరం శరీరం చనిపోయిన తర్వాత వాడు 2 ఏళ్ళకు పుడతాడా, 3 ఏళ్ళకు పుడతాడా, 10 ఏళ్ళకు పుడతాడా, 100 ఏళ్ళకు పుడతాడా అని భగవాన్ అడిగారు. అడు సంవత్సరంలో పుట్టేయచ్చు, మళ్ళీ వాడు 2 సంవత్సరాల్లో పుట్టొచ్చు, అది 100 సంవత్సరాల పుట్టొచ్చు, అది ఈస్టర్ నిర్ణయించింది కానీ నువ్వు నేను మాట్లాడుకునేది కాదన్నాడు. నువ్వు నేనే మాట్లాడుకునే సబ్జెక్టు కాదు, సర్వేస్తాడు అంటే ఈ సృష్టికి భర్త ఎవడో, ఈ సృష్టికి యజమాని ఎవడో, ఈ జీవకోటికి ప్రభు ఎవడో, ఎవడైతే అంతర్యామిగా ఉన్నాడో, ఇక్కడ మనందరికీ అంతర్యామిగా ఎవడైతే ఉన్నాడో గర్భగుడి అంటే ఇది, అసలు గర్భగుడి అంటే అది కాదు, గర్భగుడి అంటే మనం గర్భగుడిలోకి వెళ్ళి వచ్చామంటాం, గర్భగుడి అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ గుడిని గర్భగుడి అంటారు. నీ గర్భగుడి ఇదేనవయ్యా, నీకు నిజమైన దేవుడు ఇక్కడే ఉన్నాడు, నీ హృదయమే గర్భగుడి, నీ హృదయమే గర్భగుడి. అయితే జానకాలి, అయితే నీ హృదయంలో ఉన్న గర్భగుడిని అంతర్యాముగా ఈశ్వరుని నువ్వు అనువేదీర్థం చేసుకోవడానికి నీకున్న మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం, నీ వాసన యొక్క వేగం, అలవాట్ల యొక్క వేగం, తలంపుల యొక్క వేగం అడ్డొస్తాం, అడ్డొచ్చి తెలుసుకోలేక వాడు లేడనుకుంటున్నావు, అది అజ్ఞానం. అది ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు మీకు ఒకరికి రానివ్వండి, వచ్చేటని వద్దనకండి, మీకు దేహాత్మ బుద్ధి ఏం చేస్తాడు, దేహము లేనైనా తలంపు మీకు లేకపోతే రాజు ఐశ్వర్యం వచ్చి మీద పడిపోయినా మీకేం సంతోషం, నష్టం వచ్చినా ఏమాడు, అవి బాబా కష్టాలు వచ్చేసినా కష్టాలు వచ్చినా అలా అనుకోమని రానివ్వండి, వచ్చి మీకు అసలు మందుకు మీ చేతిలో ఉన్నప్పుడు ఎన్ని రోగాలు వస్తాయి, ఎన్ని రోగాలు వస్తే నష్టం ఏంటి, టీవీ వస్తుంది, టీవీ నూటికి నూటిపోయి తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు రానివ్వండి, మందు వేసుకుంటే తగ్గిపోతే తగ్గండి రా, ఏ క్యాన్సర్ వస్తే భయం కానీ టీవీ వస్తే ఇప్పుడు భయం లేదు. అలాగే ఆ దేహాత్మ బుద్ధి నీకు లేనప్పుడు ఎన్ని కష్టాలు వస్తే నీకేమిటి, ఒకటి లేని సొన్నలు అని లేవు, ఏమీ లేదన్నాడు. నువ్వు కల్పించుకుంటున్నావు దాంతో, నువ్వు దుఃఖపడే విషయం సృష్టిలో ఏదీ లేదు, ఇదికే నువ్వు ఇంకా నువ్వు నిర్ణయించుకుంటావు ఈ ఆచారాలు ఏదో సాంప్రదాయాలు ఏదో మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు. తర్వాత ఇంకోటి ఓ పెట్టోళ్ళరా ఇంట్లో నువ్వేంటి అంటున్నాడు ఆచార్యుడు అన్నాడు శంకరాచార్యి. ఇంట్లో వాళ్ళు పైగా నువ్వు శరీరం నువ్వు అనుకుంటున్నావు అదే పెద్ద తప్పు, అంతకన్నా ఇంకో తప్పు చేస్తాం, ఇంట్లో వాళ్ళందరూ నువ్వు అనుకుని ఏడుస్తావంటే అడిగాడు ఆచార్యం. అంటే మీ పిల్లలు మీరే, మీ మనవలు మీరే, మీ మేనల్ని మీరే, మీ భర్త మీరే, అందరూ మీరే, ఇదేం పడుతుంది? అయితే మీ ఇంట్లో ఉన్నారు, మీ పిల్లలు ఉంటారు, మీ మనవలు ఉంటారు, లేకపోతే మీ భర్త ఉంటాడు, మీ ఆయన తరఫున చుట్టాలు ఉంటారు, మీ పిచ్చుండి అందరూ మీరే అన్నాడు. ఏంటి మీ అబ్బాయికి జ్వరం వచ్చి, మీ అబ్బాయికి జ్వరం వచ్చి వైద్యం, నాకు జ్వరం వచ్చి నాకు జ్వరం ఏడిచ్చావంటి? మీ అబ్బాయికి జ్వరం వస్తే వైద్యం చేయించు, నీకు వచ్చేసినట్టు ఏడుస్తామంటి? అది అప్రధానమైన ఆత్మ తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకుని ఏడుస్తున్నావు అన్నాడు. అప్రధానమైన ఆత్మ అది అప్రధానం. ఆ నువ్వేలాగొచ్చావు, నువ్వు పుట్టినప్పుడు ఆడు వచ్చాడో, నువ్వు చచ్చాడు వస్తాడు, నీ కూడాను నీ కూడాను చనిపోతే ఒక్కడు వస్తాడు నీ కూడాను. ఆడు నువ్వని అడిగి మీ అబ్బాయికి, మీ అబ్బాయికి నీకు సంబంధం ఏంటి? మీ అబ్బాయికి రోగం వచ్చిందనుకో వైద్యం చేయించు, ఆడే నువ్వనుకుని ఏడుస్తావంటే ఇంతకంటే పెద్ద మూర్ఖత్వం లేదు. ఈ మూర్ఖత్వం అంటే ఇదే మూర్ఖత్వం. అడుగు రోగం వస్తే వైద్యం చేయించు, ఆడే నేనే ఏడుస్తావంటి? ఇంకా నీ శరీరమో నువ్వనే ఏడుస్తున్నావు మరి అని. ఇంకా నీ భర్త నువ్వే, నీ పిల్లలు నువ్వే, నీ మనవలు నువ్వే, నీ మేనమావలు నువ్వే, ఇంకా అందరూ నువ్వే, ఇదే మూర్ఖత్వం. అందరూ నువ్వే. అది మీ అబ్బాయి చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావా? మీ ఆయన చచ్చిపోతే నువ్వు చచ్చిపోతున్నావా? లేకపోతే నువ్వు చచ్చిపోయినప్పుడు మీ ఆయన చచ్చిపోతాడా? అందుకని మా ఆవిడ మా ఆవిడ అంటాడు. ఆ స్నేహితులు చుట్టాలు ఆడు వలకాడు, ఈ ఆవిడ వలకాడులోకి రాదండి అసలు. వల్లకాట్లో ఆవిడ ఎక్కడ వస్తుందండి? బొమ్మన దగ్గర ఉంటుంది, చుట్టూరు తిరుగుతుంది, నీళ్ళు వేస్తుంది, లేదా పాదాలకు నమస్కారం పెడుతుంది, లేకపోతే పాదాలకు ఇస్తాం, లేదా పాదాలకు నమస్కారం పెడుతుంది. ఈడే ఉన్నాడు, వెళ్ళిపోయాడు, లోపల సంతా ఇస్తాడు, కొంతమంది సంసారం అంతా తగల విషయాలు బాబు వెళ్ళిపోవడం మంచి నన్ను కూడా ఉన్నారు. అంటే బహిరంగ అనే చాటును అంటారు, వెళ్ళిపోయాడండి బాబు సుఖపడుతున్నామని చెప్పి కూడా ఉన్నారు. లోకాచారం కోసం ఏడిస్తారు. ఇదే మూర్ఖత్వం. నీ శరీరం నేను నువ్వేనే తలంపండి, దాన్ని పోగొట్టుకోవడం మానేసి అది నేను ఇదే అదే ఓ లొంగల కింద పైన చేసుకుంటే నీ నిజాలే పోతుంది. అది ఇదే నువ్వు సాధన చేసి పోగొట్టుకోలేకపోతున్నావు. ఇది నీ తెలియదు, నీ స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం ఉన్నా, గురువు కటాక్షం ఉన్నా ఒకటే. గురువు దయ ఉంటే ఈశ్వరుడు దయ ఉన్నట్టే, ఈశ్వరుడు దయ ఉంటే గురువు దయ ఉన్నట్టే, ఇద్దరు వేరు కాదు. నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రయత్నం చేయాలి, మరి ఎంతో కొంత కష్టపడి సాధన చేయాలి, తర్వాత కాలం కలిసి రావాలి, నీకు కాలం కలిసి రావాలి. ఈ నేనైన దేహాత్మ బుద్ధి నువ్వు పోగొట్టుకోవడానికి కష్టంగా ఉంటే ఇంకా లొంగలో చేసుకుంటా ఉంటే మేడం అంటే అప్రధానమైన విషయాలనే తీసుకొచ్చి నీకు పనికిరాని విషయాలు నెత్తిమే మోస్తామంటే ఇప్పుడు మీ ఆయన ఉన్నారనుకోండి, జబ్బు చేసినట్టుకు వైద్యం చేయించండి. మీ ఆయన నువ్వేలా అవుతావు? వైద్యం చేయించండి, గౌరవంగా చూడండి, వైద్యం చేయించండి. అంతేకాదు మా ఆయన కూడా నేననుకుంటే మీ ఆయన నువ్వు, మీ తోడుకోవడం నువ్వు, నీ మనవలు నువ్వు, నీ కూతురు అన్నీ నువ్వే. ఇంకా మరి ఈయన మాట ఏంటి? ఈయననే పోగొట్టుకుంటున్నా అది కూడా బలం చస్తావా? కటిక చీకట్లోకి పోతావా చచ్చాక? అన్నీ నువ్వే. పొలం లేని వాడికి ఏ గొడవ లేదు, పొలం ఉంటే ఆ రెండు ఎకరాలు బాబు నాలుగు రెండు పడమటి పొలం రెండు ఎకరాలు ఆడు ఎడుస్తాడు. ఆ ఉత్తర పొలం ఆగండి బాబు, పదిహేను పొలం ఆగండి మా బాబు అన్వేషాడు, ఆయన బాబుని చదువుతాడు, అన్ని వచ్చి ఉంటాడు. అది ఈడే పొలం, ఎకరం పొలం ఈడే. అది ఎకరం పొలం ఎంతమంది వెళ్ళి బాబు చూసింది అది. అందుకని మీ దగ్గర ఇంకోటి కొనుక్కుంటే ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆడ అమ్మేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆడ అమ్మేసి ఇలా ఎంతమంది ఓనర్స్ని చూసిందో. అంత నువ్వు ఉన్నాక నీ చచ్చాక నీ కొడుకు అంటే అమ్మేయించింది దాన్ని, అప్పుడు నువ్వు దానికి ఓనర్ నువ్వే. ఎందుకు ఏం జరిగినా నువ్వే, నీకేదో గౌరవం వస్తుంది, ఆ గౌరవం నువ్వే. అసలు ఇది వదిలించుకోవడం మానేసి దీనికి వచ్చి గొడవ పడింది, ఇది మహామాయ అన్నాడు. డార్కెస్ట్ నైట్ అంటే మన కళ్ళు 1000 కళ్ళతో చూసినా చీకటిని ఛేదించి వెలుగును చూడడం, అటువంటి కంటికి చీకట్లో ఉన్నాం మనం. అసలు విశ్లేషణ లేదు, ఆ డిస్క్రిమినేషన్ లేదు, లేకుండా నీకు ఎకరం నీకు డాబా ఉండొచ్చు. ఆ డాబా ఉంటే నీ శరీరం ఎంత నిజమా, ఇల్లు ఎంత నిజమా, ఏదో నేడు ఉండాలంటున్నావు. ఆ డాబా నువ్వు, పొలం నువ్వు, అన్నీ నువ్వే. పడవటి పొలం నువ్వు, ఉత్తర పొలం నువ్వు, అన్నీ నువ్వే. అంటే ఆచార్యుల వాళ్ళు ఇంత లోతుగా ఎందుకు చెబుతున్నారు? అది ఈయన తగల ఈయన తగలబెట్టుకోలేకపోతే ఇంకా కల్పించి అది నేను ఇంకా కల్పించింది నేను పెంచేసుకుంటావేంటాను. ఇది ముదిరిపోతుంది కేసు అని. నీకెవడో జ్ఞానం చెప్పేవాడు లేడా? నీకెవడో మెలకు నీకు మెలుగు అజ్ఞానంలోంచి మేలుకొని పోడు ఎవడో లేడా? నేను నేను అవిద్యలోంచి, అజ్ఞానంలోంచి, ఘోర చీకట్లోంచి, ఇది గాల అంధకారంలోంచి నీ ఎవడో మేలుకొలిపోవడు లేడా? నేను ఎవడో రక్షించేవాడు లేడా? ఈ గొడవలు నీకు అనవసరం. శరీరం చనిపోయాక మళ్ళీ శరీరం ఎప్పుడు ఎప్పుడో వస్తుంది, అది ఈశ్వరుడు సంబంధించింది. నీకెందుకు వచ్చే వస్తుంది, అలా అజ్ఞానం ఉంటే అలా వచ్చి తీరుతుంది. అది ఎక్కడ పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, మళ్ళీ ఏ ప్రారంభాన్ని పెంచాలి కూడా ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఆ గొడవ ఇంకెందుకు అయ్యా? నువ్వు అజ్ఞానంలో ఉంటే, అభిజ్ఞలు ఉంటే నేను ఈశ్వరుడు పట్టుకుంటాడు కానీ, లేకపోతే ఆడు నీ జోలికి రాడు. అసలు భగవాన్ చెప్పేది ఏంటంటే మీ ఏదో మీ కోరిక చోటు మీ కోరిక సంబంధం లేకుండా మీరు వస్తాను నిజంగానే. అది ఈ జన్మాంతరంలో మీరు ఏదో దానికోసం వాంఛించారు, వాంఛించి వదిలేశారు. దాని ఫలితం ఇప్పుడు అనిపిస్తున్నారు మీకు ఏదైనా పదవి వచ్చిన అంటే మీకు అర్థమవుతుందో? మీరు జన్మాంతరం ఏదో తపస్సు చేసి తపస్సు చేశారు దాని గురించి, అందులో ఏమి సారం లేదని వదిలేశారనుకోండి. ఒకప్పుడు దాన్ని కోరుకున్నారు కదా, అయితే అది ఇచ్చి మీ చేత అనుభింపు చేసి వదిలేస్తారు. మరి మీ కోరికతో సంబంధం లేకుండా ఏమైనా వస్తాయి కొన్ని కొన్ని, అలాగే డబ్బు రావచ్చు, అధికారం రావచ్చు, కొంతమందికి అధికారాలు ఆ కోరికతో సంబంధం లేకుండా వచ్చేస్తాయి. అది ఎన్నే ఒకవేళ అధికారం వచ్చినా ఎన్నే అజ్ఞానే. ఇవో నాకు అది వచ్చింది, ఇది వచ్చింది అనుకుంటే ఇవి వచ్చింది అనుకునేది ఎంత అబద్ధమో అది కూడా అంతే అబద్ధం. సంహరతే 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 ఉపశమించండి, విచిత్ర చేయండి, విచిత్ర చేయండి. మనసు రకరకాలుగా వెళ్ళిపోతుంది. ఏ విషయాల మీద వెళ్తాం, ఏ ఇంద్రియం ఏ విషయం మీద వెళ్తుందో చూసుకోండి. నేను ఇంకో పని లేదు, దాన్ని వెనక్కి లాక్కుంటాను. ఇప్పుడు మీకు కాలు జారిందండి, కాలు జారితే అలా పెట్టి కూర్చుంటారో వెనక్కి లాక్కుంటారో? ఇప్పుడు మీకు కాలు జారిందండి, గౌకరం వెనక్కి లాక్కుంటారో అలా వదిలేస్తారా? వెనక్కి లాక్కుంటారు. అలాగే మీ మనసు ఎక్కడికి జారిపోతాను, ఏ ఇంద్రియం ద్వారా బయటికి వెళ్ళిపోతానో చూసుకోండి. దాన్ని వెనక్కి లాక్కోండి, ఉపసంహరించి లాక్కోండి, లాక్కోండి. సంహరతే 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 అంటే విచిత్ర చేయమని. సంహరత అనే మాట ఏంటి? విచిత్ర చేయాలి. బాగా మీరు నోట్లో పెట్టుకోవాలి. అండ్ అదే కండతారు, సంహరచే అంటే విచిత్ర చేయండి. మనస్సు ఎక్కడ జారిపోతానో చూసుకోండి. అక్కడి నుంచి విచ్చి ఏ ఇంద్రియం ద్వారా అది బయటికి వెళ్ళిపోతామని చూసుకోండి. అక్కడి నుంచి విచ్చిడ్రా చేయండి. అక్కడి నుంచి అలా విచ్చిడ్రా మీరు చేయాలనుకోండి, మానసిక ఆరోగ్యం చెడిపోతుంది, శారీరక ఆరోగ్యం చెడిపోతుంది, మీ శరీరంలోని శక్తి కూడా పోతుందని చెప్పాడు. దుఃఖేషు అనుద్విగ్న మనః, సుఖేషు విగత స్పృహ, వేత రాగ భయ క్రోధ, చితధీర్ మునిరుచ్యతే. అంటే వేత రాగ భయ క్రోధ, రాగం అంటే ఈ మూడు వీడి ప్రసాదన చేసి విడిచిపెట్టమన్నాడు. ఏ రాగం అంటే కోరిక, అటాచ్మెంట్. మీ ఇంటి వాళ్ళు ఎవరికైనా జబ్బు చేసింది అనుకోండి, గోరచ్చిపోతారు. మీరు కానీ పక్కింటి వాడు జబ్బు చేస్తారని నీకేమనిపించదు. దాని కారణం ఏంటి? అటాచ్మెంట్. దాన్ని ఏమంటారు? ఇట్ ఈజ్ అట్రాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. ఇట్ ఈజ్ అట్రాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ ఫియర్. ఇట్ ఈజ్ అట్రాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ గ్రీఫ్. అది అటాచ్మెంట్ అంత నాన్ సెన్స్ ఏమి లేదండి. మీ ఇంట్లో ఎవడన్నా జబ్బు చేస్తే ఏడుస్తారు మీరు, ఇంకా తగ్గటారు ఇంకా తగ్గదు. ఆ పక్కింటోడికి జబ్బు చేస్తే నీకేమనిపించదు, అదే బంధ. అంటే మీరు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు, వైద్యం చేయించు, కానీ తగులుకోవద్దు అని అక్కడ చెప్పారు. అది తగులుకోవద్దు. నీ ఆయన ఇది లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? ఆ బయట ఉన్నవాడిని బయట నుంచి అత్మాన లోపల మోస్తారంటాను. ఆ బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? బయట ఉన్నాడుగా, బయట ఉన్నాడు అలా బయట గౌరవించండి వద్దా, ఆ లోపలేసుకు మోస్తారంటాండి. అది టైంకి మేత పెట్టండి, అన్నం పెట్టండి, వంట చేయండి, మామూలుగా ఏదైనా రోగం వస్తే తీసుకెళ్ళండి, ఏదో చేయండి. ఆ బయట ఉన్నవాడిని బయట ఉంచండి అని అంటే లోపల మయోద్దాం, లోపల 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 మీరు సత్యాన్వేషణలో ఉండండి. అసలు కదా కైకి లేకపోతే రామ అక్కడ హర్ట్ అవ్వడానికి అక్కడ మైండ్ లేదు కదా. నువ్వు ఆయన పొగిడినా ఏమి ఉండదు వాడికి, నువ్వు విమర్శించినా ఏమి ఉండదు. ఏం చేసి అక్కడ రిసీవ్ చేసుకునే స్టేషన్ లేదు. నువ్వు వాడు గొప్పవాడన్నా అనిపించేది తక్కువ. అయితే జ్ఞానికి సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. అసలు నేను ఎక్కువ, మీరు తక్కువ, మీరు ఎక్కువ, నేను తక్కువ, మీకు అర్థం అవుతుందా? నేను ఎక్కువ, వాళ్ళు తక్కువ, ఏదో అనుకుంటా ఉంటాను కదా. వాళ్ళు తక్కువ వాళ్ళు, మీ ఎక్కువ వాళ్ళు. ఈ సెన్స్ ఆఫ్, ఇది కృష్ణుడు ఈ రహస్యం చెప్పాడు, ఈ సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ. మీకు ద్వైత భావం ఉన్నప్పుడు ఇటువంటి ఎన్నో వస్తాయి నిద్రట్లో ఎప్పుడు, ఎక్కువ తక్కువలు మీకు నిద్రట్లో వస్తున్నాయి రావటం లేదు. ఈ ద్వైత భావం ఉన్నప్పుడు అన్ని వచ్చేస్తున్నాయి, ఈ రాక్షస సైన్యం అంతా వచ్చేస్తుంది. ఎప్పుడు మీకు ద్వైత భావన, వేరు భావన, ఆ సెపరేట్ భావన వచ్చినప్పుడు మీకు అన్ని వచ్చేస్తాయి. ఆ వేరు భావన మీకు ఏమి దెబ్బతే వాళ్ళు మేము ఎక్కువ వాళ్ళు వాళ్ళు తక్కువ వాళ్ళని అసలు తలంపులు రావు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ద్వైతం నుంచి వస్తుంది. గాఢ నిద్రలో నీకు నేను ఎక్కువ వాడిని వాళ్ళు తక్కువ వాళ్ళని అనుకుంటున్నావా? ఎంచదా ఈ ద్వైత భావన వచ్చాక ఈకు ఈ డస్ట్ అంతా వచ్చేస్తుంది. అంటే ద్వైత భావనలోంచి బయటపడవు. నీకు భయము, నిన్ను చూసి నీకు భయం ఏది, వాళ్ళు చూస్తే భయం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ద్వైత భావంలో, రియాలిటీలో నుంచి వస్తాను. ఇదంతా ఈ నాన్ సెన్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? రియాలిటీలో నుంచి వస్తాను. అదే కోపం, కామక్రోధాలు, ఈ కామక్రోధాలు ఇవన్నీ కూడా ఏంటి? భయము, తర్వాత ఇష్టాలు, ఈ అయిష్టాలు, ఈ రాగద్వేషాలు పెంచుకోవడం వల్ల నీకు మామూలుగా పవిత్ర నీకున్న నువ్వు ఆరోగ్యక రోజు అపవిత్రుడు అవుతావు. అంటే పొల్యూట్ అయిపోతావు, నీకు పొల్యూట్ అయ్యి మసిబారిపోతుంది, మనసు మసిబారిపోతుంది. కోపంలో నీ శరీరం ఆరోగ్యం చెడిపోతుంది, నీ శరీరం ఆరోగ్యం. తర్వాత నీకు శత్రువు లోపలే ఉన్నారు. ఇందాక ఏదో చెబుదాను మర్చిపోయాను. శివుడు చెవిలో అంత రామం మంత్రం ఉపదేశం, అది చెబుతాను మర్చిపోయాను. ఇవాళ ఆంజనేయ స్వామి విగ్రహం ఓపెన్ చేశాను. ఆ మంత్రం ఏంటంటే దాని షడాక్షరం అంటారు, శివుడు చెప్పి దాన్ని ఏమంటారు, అందులో ఊమం ఉండదు. షడాక్షి అంటే ఆరు అక్షరాలు ఉంటాయి అందులో, రామ్ రామాయ నమః అంటూ. అదేంటి రాసుకోండి, రామ్ రామాయ నమః. రామ్ రాసుకోండి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి, రామ్ రామాయ నమః. ఇది శివుడు బోధిస్తాడు చచ్చిపోయిన ప్రతి జీవుడు. దీని తారక మంత్రం అంట, అంటే నేను తరింపజేసే జీవుణ్ణి, జీవుణ్ణి తరింపజేసే మంత్రం. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. అందులో ఇంక ఓంకారం ఉండదు, ఇంకా రామే ఓంకారం అంటాడు శివుడు. రామన్నా ఓమన ఒకటింకా, రామన్నా ఓమన ఒకటి, రామే ఇంకా ఓము రామ్ రామాయ నమః. దీన్ని తారక మంత్రం అంటారు. నీకు ఇష్టమైన వాడు ఎవరన్నా చేసుకోవచ్చు, అది జ్ఞాపకం చెప్తాను. అదే ఇందాక నుంచి ఏదో మర్చి. ఇది శివుడు కాశీలో ఎవరికైతే ప్రాణం పోతుందో వాళ్ళందరికీ చెవిలో బోధిస్తాడు. ఆ దృశ్యం నేను కళ్ళారా చూశాను, రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఆయన దర్శించకుండా ఏది చెప్పడు. రామకృష్ణ పరమహంస గారు పుస్తకాలు చదివి, ఆయన పుస్తకాలు చదవటం అలవాట్లేదు, పుస్తకం చదివి ఏది చెప్పడు, ఆయన కళ్ళతోటి దర్శించకుండా ఏది చెప్పడు, చెవులతోటి విని ఏది చెప్పడు, దర్శించకుండా ఒక మాట కూడా చెప్పడు రామకృష్ణుడు. మీరేదో మంచి మనిషి అనుకుంటున్నానండి, మీరు దేవుడని నమ్మకం లేదంటే మీకు ఏమంటారు రామకృష్ణుడు? నిజంగా ఏమండి మీరు, మీరు మీరు రాముడే, మీరు రాముడి రూపంలో ఉన్నాడంటే అప్పుడు మటుకు అంటాడు, అది బాబు పట్టించామంటాడు. అన్నాడు దీంట్లో నేను ఏదో మరుగున కాలక్షేపం చేద్దామంటే నన్ను పట్టించాను, దొరికి నేను నీకు దొరికేశాను అంటాడు. ఇదేంటి నేను నీకు దొరికేశానంటే, రాముడి రూపంలో ఉన్నవాడు ఇక్కడ ఇందులో ఉన్నవాడు రాముడు అని ఎవడంటే, ఇరే నేను ఎవరికి దొరకకూడదు అని అక్కడికి వచ్చాను, నీకు దొరికేస్తున్నానంటాడు. కాదండి మీరు మామూలు మనిషే, దేవుడికి కాదంటే మామూలు వింటాడు అని ఏదనుకుంటే ఎందుకు నష్టమేంటి? మహాజ్ఞాని కదా, వాళ్ళకి ఏం అనిపించలేదు. కాదు మీరు ఒక మహా అగ్ని, మహా అగ్నిలో పెద్ద అగ్ని అగ్నిగుండం ఉందనుకోండి, అగ్నిగుండం అగ్నిగుండం అగ్నిగుండంలో మీరు ఏదైనా అక్కడ ఏదైనా చిన్న రాయి వేసారనుకోండి, చిన్న ఏది పని అది చిన్న రాయి వేసారనుకోండి మీకు అది దాన్ని ఆడిపోయేటాను కదా ఆడుతుంది. మీరు ఏం మాట్లాడినా అగ్నిగొచ్చడానికి వాళ్ళు ఏం ఆడిపోరు, వాళ్ళు ఉన్న స్థాయిలోంచి పడిపోరు. పెద్ద అగ్నిగుండంలో మీరు ఏదైనా చిన్న రాయి పట్టుకుని అలసిస్తే దారిస్తుంది అంటే మీ మాటలు అసలు అక్కడి దాకా వెళ్ళవసరం. వాల్మీకి చెప్పింది చెప్పాను కదా మీకు, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు, ఇసుకలో కూర్చుని ఇసుక గుట్టలో కూర్చుని ఇసుకురేణువులు లెక్క పెట్టవచ్చు. మీకు అర్థమవుతుంది, ఇసుకురేణువులు లెక్క పెట్టవచ్చు, ఆకాశంలో నక్షత్రాలని లెక్క పెట్టవచ్చు, కానీ రాముడి యొక్క సుగుణాలు లెక్క పెట్టలేవు నేను. పలానా సుగుణం లేదని చెప్పలేము అంటే రాముళ్ళు ఏమి తాకండి, కౌశల్య చోటనే కౌశల్య చోటనే. ఆ తర్వాత లక్ష్మణుడు భార్య ఉందని లక్ష్మణుడి తల్లి వాడి పేరు సుమిత్ర ఏదో, వాడి పేరే సుమిత్ర అంటే అందరికీ మిత్రురాలన్నమాట. ఎంత బాగుందో చూడండి, పేరే సుమిత్ర. వాళ్ళతో ఏం చెప్పమంటారో నీడు అడిగితే ఎవడు వాడు ఏం చేస్తున్నా అంటే పైకిని తక్కువగా చూడొద్దండి, భరతుడు రాజు వచ్చినాడు రాజు తల్లి అవుతుంది, భరతుడు రాజు అయితే అప్పుడు ఏమవుతుంది రాజు తల్లి అవుతుంది. తర్వాత రాజుగారి తల్లి రాజుగారి భార్య మమ్మల్ని అందరూ గౌరవించాలనుకుంటారు మమ్మల్ని. ఆయన చేత కైకిని సుమిత్రను కూడా ఆమెను రాజుగారి తల్లిగానే చూడమని తక్కువగా చూడొద్దని చెప్పమంటాడు వాడు తాను. అది హ్యూమన్ నేచర్. ఇప్పుడు హ్యూమన్ నేచర్ అండి. మీరే ఇప్పుడు సంపన్న గృహస్థులు అయ్యారనుకోండి, మిమ్మల్ని మేము గౌరవించాలి, మీరు మా దగ్గర మీరు గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో తప్పే ఉంది, హ్యూమన్ మైండ్ అది. మీరు దేవతలు కాదు అంటే మామూలు మనుషులు వీళ్ళు. ఇప్పుడు దేవతల మామూలు మనుషులు ఏదో మాకేదో అధికారం వచ్చింది కదా మమ్మల్ని అందరూ గౌరవించాలనుకుంటారు, పోనీ గౌరవించాలి నష్టం వాళ్ళకి ఉబ్బలాటం తీరిపోతుంది. అంటే మా అమ్మతోటి ఏం చెబుతావంటే సుమిత్రతోటి ఏం చెబుతావంటే నువ్వు భరతుడి తల్లి రాజు అవుతుంది, భరతుడు రాజు అయినప్పుడు మరి రాజుగారి తల్లే కదా, అంచేత ఆయన కూడా గౌరవించమని గౌరవంగా చూడమని. మామూలు ఏదో మామూలు కైకిని పూర్వం చూసినట్టు చూడొద్దాను ఆయన కూడా గౌరవం అంటే దాని అహంకారం సంతృప్తి అవుతుంది. అహంకారానికి నాతు అదేంటది, అహంకారానికి నాతు వాదు కాదు. అంటే మానవుడి యొక్క మనస్తత్వాన్ని ఎంత లోతుగా చూస్తున్నాడో చూడండి వాడు. పరిపాలనా దక్షుడు ఏంటది, పరిపాలనా దక్షుడు. ఆ పరిపాలనా దక్షత కూడా నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. ఆ పరిపాలన అది పరిపాలన చేసినా వాడి చేత మన పరిపాలింపబడుతున్నామని తలంపు లేకుండా పరిపాలన చేస్తాడు వాడు రాముడు. రాముడు మనల్ని పరిపాలించిన రాజుగా ఉండి వాడి చేత మనం పరిపాలింపబడుతున్నామని తలంపు మనకు రాకుండా పరిపాలన చేస్తాడు వాడు రాముడు. గాంధీ గారు కూడా రామనామాన్ని ప్రచారం చేశారు. ఈ మధ్యకాలంలో తులసీదాస్ గారు గాంధీ గారు బందరి పోతనా మార్చుడు మీకు అర్థం పాలేకేడేవాడు పోతనా మార్చుడు పాలేకించేవాడు రామభద్రుడు పాలికేడేవాడు పోతనా మార్చుడు కాని పాలికించేవాడు రామభద్రుడు. ఎవడు పోతను చెప్తాడు భాగవతం ఎవడు వాడి పేరు రామచంద్రుడి కాదు శ్రీరామే. ఓ వశిష్ఠుడి పెట్టిన శ్రీరామ ఆ చంద్రుడు అనే పేరు కౌశల్య కలిపేసుకుంది ముద్దు కోసం. చంద్రుడు రామ చంద్రుడు ఆ చంద్రుడి పేరు వశిష్ఠుడి పెట్టలేదు రామ అంతే శ్రీరామ అంతే వాడు పెట్టిన పేరు అంతే. మరి అందరూ రామచంద్రుడు అన్నా చంద్రుడు అనే పేరు ఈ కౌశల్య తన కొడుకు మీద ఉండే ప్రేమకుల్లో చంద్రుడి పేరు తగిలించి అప్పటి నుంచి రామచంద్రుడు రామచంద్రుడు అంటున్నాడు. కానీ నామకరణ మటుకి రామచంద్రుడు కదా రామ అంతే, రెండు అక్షరాలు రామ్ 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 అంతే. మరి విష్ణు సహస్రం ఒకసారి విష్ణు సహస్రనామాలు ఒకసారి చదివింది, ఒకసారి మొత్తం 1000 నామాలు చదవటం కంటే ఒకసారి శ్రీ రామ అంటే చాలండి. అంటే విష్ణు సహస్రనామాలు చదివితే ఎంత పుణ్యం వస్తుందో ఒకసారి రామ అని నేను రామ అని కూడా అక్కర్లేదు, రామ్ అంటే చాలండి. అంటే పరమ పవిత్రం అంటే శివుడు ఎందుకు చెబుతాడంటే ఆ ప్రాణం పోయినప్పుడు జీవుణ్ణి పరమ పవిత్రం చేసే నామం రామ్. జీవుణ్ణి పరమ పవిత్ర అంటే జీవుణ్ణి ఉద్ధరించే నామం రామ్. జీవుణ్ణి ఇంద్రియ చాపలంలోంచి మనస్సు యొక్క చాపలంలోంచి ఆ జీవుని బయటికి తీసుకొచ్చేది రామ్. శివుడు పార్వతుడు అంటాడు నువ్వు నిన్ను శక్తి అనుకుంటున్నారు, నిన్ను శక్తి అనుకుంటున్నారు, నన్ను జ్ఞానం అనుకుంటున్నారు, అంతే కదా. శివుడు అంటే జ్ఞానం అని అమ్మవారి శక్తి అని కదా ఇలా అనుకుంటాం కదా మనం. పార్వతీ పాన వేస్తాం పార్వతీ శక్తి, శివుడు అంటే జ్ఞానం ఇలా అనుకుంటాం కదా. రాముడు ఎవడో చెప్పమంటావా, జ్ఞానము శక్తి కలిపిన దేవుడు, నువ్వు నేను కలిపిన దేవుడు. ఇంకా రాముడి గురించి మీకేం చెప్పమంటారు, ఇంకేం చెప్పమంటారు చెప్ప. నిన్నేమో మామూలుగా మన అమ్మవారిని ఏమంటామంటే కేరళలో శక్తి అంటారు, భగవతి అంటారు అమ్మవారిని. కేరళలో పార్వతి ఏమంటారంటే భగవతి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? భగవతి అంటే శక్తి. శక్తి పూజ అంటారు చూడు. దేవి నవరాత్రిలో చేసిపోయాం. శివుణ్ణి మనం జ్ఞానం అనుకుంటాం, శివుణ్ణి జ్ఞానం. ఆవిడెవరో పార్వతి ఎవరో శక్తి. అమ్మా పార్వతి నువ్వు నేనే కలిసిపోతే ఏమవుతుంది, శక్తి జ్ఞానం కలిపితే, ఆ శక్తి జ్ఞానం కలిపితే వాడు రాముడు. రామ అని కూడా అనక్కర్లేదు అన్నాడు తులసిది గారు. రామ్ అన్నాడు చట్టపరమారు. నువ్వు పవిత్రుడు అయిపోతావు. నాకు ఉపనిషత్తులు జ్ఞాపకం రావటం ఈ మధ్య మండోదరి మాటలను వాళ్ళు మాట. ఏమైనా మీ మనుషులు ఎప్పుడు తప్పులు చేస్తారు, మీ కోతులు తప్పులు చేయటం తప్పుడు. పడిపోయాడు లక్ష్మణ్ అలా పడిపోయాడు. అంత కోపం చేసిన లక్ష్మణుడు ఇలా పడిపోయాడు. మీ మనుషులే తెలివితేటలు ఉన్నాయి, వివేకం ఉంది, తలకాయ ఉంది, చదువులు ఉన్నాయి, ఈ డిగ్రీలు ఉన్నాయి మీకు. మీరే తప్పులు చేస్తారు, మేము తప్పులు చేయకూడదు. మీకు మీరే తప్పులు చేస్తున్నారు. సారాలు తాగేసి మాంసాలు తినేసి మీట్ ఈటింగ్, గర్ల కిస్సింగ్, బీర్ డ్రింకింగ్. మీట్ ఈటింగ్, గర్ల కిస్సింగ్, బీర్ డ్రింకింగ్ మీరే తప్పులు చేస్తున్నారు. మేము కోతులే, మా కోతి బుద్ధి అందరికీ తెలుసు. మాకు చపలత్వం ఎక్కువ, మాకు చపలత్వం తప్పించి మాకు వివేకం లేదు, తెలియజేయట్లేదు, ఆ బుద్ధి సక్షణ లేదు. ఏంటి మీరు కోతులు, మేము తప్పులు చేసి మేము శుభ్రంగా భోగాలు అనిపిస్తున్నాం తాగేసి. మీరే అంతే కదా, మీరు చేసి మీకంటే మేము తక్కువ జాతి కదా, ఓనర్ జాతి మేము. మేము ఓనర్ జాతి నరులు కాదు, ఓనర్లు మేము. ఏంటో కోపం తెచ్చుకుని మీద అడిపోతానంటారు. మీరు చేసి ఇదేంటది వండర్ఫుల్ టాక్టండి గారు. తారా ఉపనిషత్తులు మించిపోయి మాట్లాడుతున్నారు నాళ్ళు. ఈ సారవతి మండోదరి గారు ఇష్టమైన పిల్లలను ఎందుకు నీకు రావాల్సి, నీకు బుద్ధి లేదు, ఇష్టమైన పిల్లలను ఏల్చుకుంటే నువ్వు సుఖపడవని చెప్తాను. అదే పెళ్లిళ్ళు అడుగుతారమ్మా నేను ఇష్టం ఇష్టమైతే చేసుకుంటాను, లేకపోతే మనం మామూలు ఒకసారి నీకు ఇష్టం లేదు చెప్పి మానేస్తాను చెప్పేవాడు ముందే ఉన్నాడు. పెళ్లికి ముందు చూపులు అడిగేస్తారు కొంతమంది, నేను నీకు నచ్చానని లేదు చూసుకో, నచ్చకపోతే వదిలి. వాళ్ళు చేయవారు తార చెప్పింది కరెక్ట్, తార కాదు మండోదరి, మండోదరి చెప్పింది కరెక్ట్. అంటే వాళ్ళు మీకేమన్నారంటే నేను రామాయణం రాస్తున్నాను, ఇందులో ఒక్క అమృతం రాయటం లేదు. నదులు ఎంతకాలం ప్రవహిస్తాయి, కొండలు ఎంతకాలం ఉంటాయి, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఎంత ఉంటాడు, ఎంతకాలం ఉంటారు, ఆకాశంలో నక్షత్రాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నేను రాసి రామాయణం జీవంగా మీకు నచ్చిన నచ్చకపోయినా సజీవంగా జీవనది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో మొత్తం భారతదేశంలో ఈ కావ్యం, ఈ రామాయణ మహాకావ్యం అలా జీవనది ప్రవహించినట్టు ఈ వ్యాసకాలంలో ఎండిపోవటం ఉండదు, జీవనది ప్రవహించినట్టు ప్రవహిస్తున్నాను. అది కాదు, అది రామాయణం. అది తారక మంత్రం ఏంటమ్మా బాగా వచ్చి ఇది శివుడు చెప్తాడు చచ్చిపోయిన జీవుడికి. అది రామకృష్ణ పరమహంస గారు నేను ఆ దృశ్యం చూశానన్న. శివుడు జీవుడికి చనిపోయిన చనిపోయిన మనిషిని మనిషి చనిపోయాక ఆ జీవుడి శరీరం విడిచిపెట్టి వెళ్లేటప్పుడు శివుడు అది బోధించడం నేను కళ్ళారా చూశాను అన్నాడు రామకృష్ణ. అది దివ్య దృష్టి ఉంది ఆయన. ఒకసారి శారదానందనే నా ఊళ్ళో కూర్చోరా అన్నాడు రామకృష్ణుడు. అదే చిన్న గురువు గారు మీ ఊళ్ళో నేను కూర్చోరా అన్నాడు. ఇలా కూర్చున్నాడు మళ్ళీ లేచిపోయి మాట్లాడుకోరు, ఎందుకంటే మీ ఊళ్ళో నీ బరువు ఎంత చూస్తున్నానరా, నువ్వు రామకృష్ణ మిషన్ బరువు అంతా భవిష్యత్తులో మొయ్యాలి, అసలు నువ్వు ఎంత తూకం మొయ్యగలవు, నీ దగ్గర ఎంత సమర్థత ఉంది, లేని కష్టాలన్నీ భరించి నువ్వు యాలకనేసి నడపగలవా లేదా, లేదా పిరిగిపడిపోయి పారిపోతావు అస్కైపోయిపోతావా, అసలు నీ తూకం ఎంత ఉందో కూర్చోమనంటరా అన్నాడు. తూకం అన్నాడు పారిపోతాడట, ఏదైనా కష్టం వస్తే పారిపోతాడు, సంసారం విడిచిపెట్టి పారిపోతాడు. ఆ తూకం కోసం కూర్చోమన్నాడు అంటే, అంటే ఒక ఆర్గనైజేషన్ ఎత్తిమే పెట్టుకున్నప్పుడు ఏదో గొడవలు వస్తాయి. నీకంటే ఇప్పుడు మాకు నాన్నగారు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి, వర్షం వెళ్ళి భరిస్తున్నారు నాగలక్ష్మి వెళ్ళి, అది పారిపోతే అది పారిపోతే రామకృష్ణ ఇటువంటి పట్టు తెచ్చేస్తాడు. అదే అర్థిక ఇది అది తోటలు అంతా పొద్దున భవిష్యత్తులో రామకృష్ణ మిషన్ మొయ్యాలి నువ్వు, ఏదైనా గొడవలు వస్తాయంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు గొడవలు వస్తాయి. ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడే నాలుగు పార్టీలు, అంటే ఒక ఆర్గనైజేషన్ మోసేటప్పుడు ఏదో కూడా మీరు మంచిగా చేసినా ఎవడొకటి రాయేస్తా ఉంటాడు. మన ఎవరో చెబుతున్నారు, మన రెడ్డి గారు చెబుతున్నారు, ఏమంటే ఈ భక్తులు అరుణాచలం వస్తున్నారండో, మరి ఎందుకు వస్తున్నారో మాకు తెలియదు, ఎవరి లోపల వాళ్ళు ఉంటారేమో, ఆయన ఎప్పుడూ కొంచెం లెక్కలు చూసి పెడుతున్నారు మాకు. ఇందులోనే ఈ నాన్నగారు ఆశ్రమానికినే ఆంధ్ర ఆశ్రమానికి ఈ భక్తులు అడుగుతారండి, నాన్నగారు ఆశ్రమానికి సంవత్సరానికి ఎంత వస్తామని అడుగుతారు, ఆంధ్ర ఆశ్రమానికి ఎంత వస్తుందని అడుగుతారని ఇదేంటే నాకు సంబంధం అంటే మీరు ఏదో కూడికలు తీసేట్లేమంటే నన్ను అడుగుతున్నారు, ఈ భక్తులు అవినాశాలు ఎందుకు వచ్చినాయి ఎందుకు వస్తున్నారు నాకు తెలియదు అందరు. మరి అందరూ భక్తులే, అందరూ వైష్ణవులే, కానీ రొయ్యలు పొట్ట రొయ్యలు పొట్టలో రొయ్యలు కనపట్టాలి, ఎందుకు ఏమి రావటాలు, నాన్నగారు ఆశ్రమం వచ్చి నష్టాలు చేసి మీరే పారిపోతారు. వాళ్ళు కట్టిన కట్టారు రూమ్ అదనంగా 50,000 భరించాం, ఆ రూములకి ఎంతైందో మామూలుగా అదనంగా ఇంకో 50,000 దాన్ని భరించాం ఒక్కో రూమ్కి. పైగా వంశ పారంపరంగా వాళ్ళకి అమ్ముకునే ఒక్కతో సహా రాసి ఇచ్చారు వాళ్ళకి, అది ఎందులో మాయ ఏమి లేదు. మొట్టమొదటి అన్ని నష్టాలే, కాంట్రాక్టర్ మోసం చేసాడు, తర్వాత ఏమి డబ్బు రాకపోవడం, తర్వాత రోజు కోర్టులు గొడవలు అన్నీ వాళ్ళకి అక్కర్లేదు కదా, ఎంత ఆదాయం వచ్చిందని అడుగుతారు, ఎంత ఆదాయం వస్తే ఏముంది, కొన్ని 10 రూపాయలు మిగులుతా ఉడికి అనుకుంది ఆయన 10 కోట్ల ఎంతమంది చిన్నగా మిగిలింది అక్కడ ఉంటుంది, కాదు ఎంతమంది తెలియగా మిగిలింది అక్కడ ఉంటుంది. అది రమణ మహర్షి గారిని అడిగారట, ఏమంటే ఇది రమణాశ్రమంలో డబ్బు వేస్ట్ అయిపోతుంది, మరి దీనికి ఆదాయం ఎంత వస్తుంది పెట్టుబడి అడుగుతారని అడిగారట, ఎందుకు అడుగుతామంటే అప్పుడు నీకు ఏదైనా రమణాశ్రమాన్ని నీకు బాగు చేయాలని ఉందనుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే కాకినాడ నుంచి వచ్చావు అక్కడ, అప్పుడు భగవాన్ గారట నీకు నీకు ఏదైనా ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయనుకో, ఆ లోపాలు సరిచేసే బుద్ధి ఏంటి, నీ కాకినాడలో సరి చేసుకో, కాకినాడలో లోపాలు ఉంటాయి, లోపాలు లేకుండా టౌన్ ఎలా ఉంటుంది, అంటే కాకినాడలో సరి చేసుకో లోపాలు, లోపాలు సవరించడానికి అరుణాచలమే రమణాశ్రం రావడం ఎందుకురా, వచ్చిన పని చూసుకుని వెళ్ళు, ఇక లోపాలు సవరించాలనే బుద్ధి నీకుంటే కాకినాడలో సవరించుకో. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, ఇప్పుడు భగవాన్ ఉన్నారు చూసి వెళ్దాం వచ్చావు చూసి వెళ్ళు, నీకు లోపాలు సవరించేయండి బుద్ధి, రమణాశ్రంలో లోపాలు ఏమి సవరిస్తా, కాకినాడలో సవరించుకో, మీ ఊరి కాకినాడే కదా, ఒక సవరించాలంటే బుద్ధి కాకినాడలో సవరించుకు, నీకు ఆ బుద్ధి ఉంటేను. అంటే ఇప్పుడు అందరూ భక్తులే కానీ అరుణాచలం వచ్చేవాళ్ళు అందరూ భక్తులే అంటే ఎవరు 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 తలకాయ ఆడు తలకాయలా అదే ఉంటుంది అందరూ భక్తులు. వివేకానంద అన్నారంటే వీళ్ళందరూ భక్తులు కాదు, భక్తుల కింద పిలవబడేవాళ్ళని, డివోటీస్ వేరు సోకాల్ డివోటీస్ వేరు అని, ఏంటది డివోటీస్ వేరు సోకాల్ డివోటీస్ అంటే భక్తులు వేరు, భక్తులని చలామణయ్యేవాళ్ళు వారి భక్తుల కింద పిలవబడతా ఉంటారు. అదనంగా ఒకదానికి 50,000 60,000 ఎక్కువైంది ఆ రూములకి, ఎవరి దగ్గర రూమ్ మోహన్ వస్తుందని వాళ్ళ దగ్గర రూపాయి పుచ్చుకోలేదు, అది ఇచ్చేదే ఇచ్చారు కదా, ఇంకా మన ఆయన అడగటందుకని అలా భరించారు. కానీ భక్తులు 5,000 10,000 ఇచ్చే ఇలా చిల్లర చిల్లరకి ఎవడో ఇచ్చి డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. అది తర్వాత ఏమైనా తర్వాత ఎవరైనా ధరలు మన భక్తుల వల్ల ఏం బాగా మేగులు చేయాలి, ఈ పాటికి నష్టాలు ఉన్నాయి, ధరలు ఇచ్చి 10 రూపాయలు ఏదైనా ఉంటాడు ఏది ఇచ్చి పడేస్తాను, దానివల్ల 10 రూపాయలు ఉన్నాయి, మన భక్తుల వల్ల రూపాయి వచ్చింది లేదు. అది మాటలు ఏమి లేదు మాటలు, కానీ ఏది వచ్చి పడిపోతా అక్కడ ఎవరైనా తినేస్తున్నారో మనం ఎవరిని అడుగుతారు. అంటే ఈ అడిగే వాళ్ళకి డబ్బు కాంక్ష లేకపోతే ఆగడం ఎందుకు అనుకుంది, అడిగే వాళ్ళకి డబ్బు కాంక్ష ఏమి లేదని మరి అందుకు చెప్తున్నాను, విమర్శ కోసం కాదు. మనకి ఎందుకు అడిగితే ఆ ప్రశ్న మనం ఎందుకు వస్తుందంటే అక్కడ డబ్బు వాసన ఉందా, మనకి మనకి డబ్బు వాసన ఉండి అక్కడ ఎంత ఆదాయం వస్తుంది ఏంటని అని అడగాలని అనిపిస్తుంది. ఇప్పుడు దానికి చాలా దావాలు జరుగుతున్నాయి, కోర్టులు ఎఫ్ఐఆర్లు గొడవలు. ఇప్పుడు ఈ భక్తులు ఏమైనా పడుతున్నారా? అది నీకు ఎక్కువ చేయ లోకవాసనది. అదేంటది? లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. ఈ మూడు వాసనలు ఒక్క వాసన జీవుడు పీడింపబడతాడు. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఈ మూడు వాసనలో ఒక్క వాసన నాడు మనసు అంతర్ముఖం అవ్వదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మూడు వాసనలో ఒక్క వాసన ఉందనుకోండి, మూడు లేవు, ఒక్క వాసన ఉందనుకోండి, అంకాడు మనసు అంతర్ముఖం అవ్వదు. అంతర్ముఖం అవ్వదనుకోండి వాడికి ఇంకా మనం రంపం పెట్టి కోసేసిన వాడికి ఆత్మజ్ఞానం కలగదు. మనస్సుకి లోచూపు రావటం లేదనుకోండి, అంతర్ముఖం అవటం లేదనుకోండి, వాడికి ఇంకా ఆత్మజ్ఞానం కలగదు. లోపలికి వెళ్ళదు ఇంకా బయటికి ఏదో నెపం పెట్టుకుని బాహ్యానికి వచ్చేస్తాం. ఈ రమణాశ్రంలో భగవాన్ దగ్గర అక్కడ ఒకడన్నా అంటున్నాడు, భగవాన్ దగ్గర ఎవరి రమణాశ్రంలో వాడు ఎంత నేస్తున్నాడు, ఈడేం తినేస్తున్నాడు అన్నారు. ఎవడు లేకుండా చూసి భగవాన్ అన్నారు, ఇదే వాడు ఎంత తినేస్తున్నాడు ఎంత తినేస్తున్నాడు, నా దగ్గర ఏడుస్తావు నువ్వు, నా దగ్గర ఏడవకు, ఎవడైతే తినేస్తున్నాడు అంటే కలిసిపో నువ్వు, వాళ్ళు 80 పైసలు తింటాడు నీకు 5 పైసలు పడేస్తారు, ఆడ కూడా కలిపి నువ్వు కూడా ఏడమ్మన్నారు. ఇప్పుడు ఎవడైతే తినేస్తున్నాడు నువ్వు నాతో చెబుతున్నావు, నువ్వు వాళ్ళు కలిసిపో, పార్టీలో కలిసిపో, అంటే ఈటింగ్ పార్టీలో కలిసిపో, ఆ తినేసేవాడు పార్టీలో కలిసిపో. వాళ్ళు నిజంగా 80 పైసలు తింటున్నారనుకో, నీకు తప్పనిసరిగా వాడు కూడా తినితే 10 పైసలు ఆ తినేసి డబ్బులు నీకు 10 పైసలు పడేస్తారు. అలా చెయ్యి నువ్వు, వాళ్ళు స్నేహం చెయ్యి, నా దగ్గరికి వచ్చి ఏడుస్తామంటే నా దగ్గరికి వచ్చి ఏముంది గోచి ఉంటాడు, నా దగ్గరికి వచ్చి ఏడుస్తామంటే కనిపిస్తుంది కదా, నా దగ్గర గోచి ఉంది, నువ్వే చెబుతున్నావు కదా, ఆడు తినేస్తున్నారు ఇది వాళ్ళు జతపట్టు, వాడు జతపట్టి వాడు కూడా తిరుగు, అది ఎంతో కొంత పడింది నీకు, ఆడు తిని 80 పైసలు పడక నీకు 10 పైసలైనా గ్యారంటీగా పడేస్తారు అలా ఏడు అన్నారు. అది ఏడిసిది అక్కడ ఏడు, నా దగ్గర ఏడిసి పోదు, ఎక్కడో చోట ఏడుస్తున్నావు కదా అక్కడికి వెళ్ళి ఏడు. అది ఇవన్నీ అప్రధానమైన విషయాలు. ఎందుకంటే మనకు అవసరం లేని విషయాల మీద మనకి భక్తి లేనప్పుడు, శ్రద్ధ లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, ఈశ్వరుడి మీద సజీవమైన విశ్వాసం లేనప్పుడు, ఈశ్వరుడి శక్తి మీద మనకు నమ్మకం లేనప్పుడు, ఎప్పుడో భగవద్గ్రహం మన శిరస్సు మీద వర్షిస్తున్నారన్న ఆ ఫెయిత్ మనకు లేనప్పుడు, మనకు అవసరం లేని విషయాలు అన్నింటి మీద గడిపడుతున్నాం. మనం అధికారం లేదు, సచివ రామలింగరావు గారికి 30,000 కోట్లు ఉంటే మనకు సంబంధించండి, 30,000 కోట్లు ఉన్నాయి మనకు సంబంధించి లేదు. ఏదైనా పొరపాటు చేస్తే గవర్నమెంట్ చూసుకుంటుంది, అవి కంపెనీలు చూసుకుంటాయి, మీరు నేను ఆడవటం ఎందుకంటే అది నేను చెప్పేదాన్ని. అందుకని ఇప్పుడు మన పేటలో ఉన్నాం, ఎవడో దొంగతనం చేస్తే, దొంగతనం చేస్తే ఈ డిపార్ట్మెంటే పోలీస్ డిపార్ట్మెంటే ఆడి చూసుకుంటారు, కానీ మనకు సంబంధం ఏంటంటున్నాను ఆడి. మనం ఏడవటం దేనికి? మనం ఏడవటం అంటే ఆ వాసన నుండి మనం ఏడుస్తున్నాం. మీకు అర్థమవుతుంది ఇక్కడ ఆ వాసన ఉంది కాబట్టి మనం ఏడుస్తున్నాం. మనకు వాసన లేకపోతే మన మనసు అటు వాళ్ళదు అసలు. అక్కడ మనం ఆ వాసన లేదనుకోండి, అంటే మన మనసు అటు ఎటు వాళ్ళమన్నా వాళ్ళదు. ఇవన్నీ ఎందుకు వస్తాయండి? మనకు శ్రద్ధ లేదు. శ్రద్ధవాన్ లవచర్యలు, శ్రద్ధ లేకపోతే వాడికి జ్ఞానం కలగదు. శ్రద్ధ లేదనుకోండి వాడికి జ్ఞానం కలగదు. ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, మోక్షం మన దగ్గర ఉన్న డబ్బు కూడా రాదు, నీకు ఫైనల్ గా చెప్తున్నాను, మనకున్న చదువు వల్ల రాదు, మనకున్న చదువు మనకున్న సంపద వల్ల రాదు, మనకున్న గౌరవం వల్ల మనకు మోక్షం రాదు, కేవలం పరమేశ్వరుడి పాదాల పట్ల మనకున్న భక్తి వల్ల మాత్రమే ముక్తి సాధ్యం. భక్తి లేకుండా ముక్తి ఎవరికి సాధ్యం కాదు. మన భక్తులు కూడా తక్కువే, నాకు తక్కువే భక్తి. ఆ గుళ్ళకి వెళ్ళి కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారు ఆడగించలేదు. ఈపు భాగం దేవుడు పెట్టి దేవుడు అయితే పెట్టి కూర్చుంటారు. ఎవరో జ్ఞానం అయిపోతుంది భక్తి ఏదో. ఈ రమణ భక్తులు ఏమనుకుంటున్నారు, అందరూ మేము జ్ఞానం అయిపోయామనుకుంటున్నారు. ఒకరికి దేహం గురించి పోలేదు, అందరూ రమణ మహర్షి గారు వీళ్ళ గురించి ఉదాహరణ చెప్పారు. అందరూ గజయేతగాడేనట్టు, అందరూ గజయేతగాడు అంటే ఏదో ఏదో మొదలుపెట్టితే ఏదో మొదలుపెట్టి ఎవడో గజం ఎదగలేదు లోపలికి. అందరూ గజయేతగాడే ఏదమన్నారు, ఒకటి గజం ఎదగలేదు. ఇందులో అంతర్ముఖమైనాడు అక్కడ కనపడ్డావు, అంతర్దృష్టి కలిగినాడు అక్కడ కనపడ్డా. అంతర్దృష్టి లేకుండా జ్ఞానం వచ్చేసి మాకు దేహాత్మబుద్ధి రాదు, శవబుద్ధి పోరేదు. శవబుద్ధి పోకుండా మాకు ఆత్మబుద్ధి వచ్చేసిన ఆవబుద్ధి అంటే దీని కృష్ణుడే ఆత్మవంచన. ఇదేంటిది ఆత్మవంచన? మళ్ళా మనం వంచి మనకు భక్తి లేకపోయినా భక్తి ఉందని మళ్ళీ మనం వంచని చేసుకోవటం. మనకి భక్తి లేదండి, ఏ పైన ముందని వంచిన చేసుకుంటాం, దాన్ని ఆత్మ వంచిన అంటారు. ఏంటది ఆత్మ వంచిన? మనకేం చేస్తున్నాం? ఆత్మస్థితి పరానంద తప్పింది ఇంకోటి చేత కదా మనకి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నారు కదా, మీరు ఏ నాయకుడికి ఉపన్యాసం ఆయన పోగొట్టడం ఆయన తిట్టడం, ఇంకా ఏ మీటింగ్కి వెళ్ళినా ఇంకా ఎల్లక్కడ ఇదే పని. ఆయన ఆడు పోగొట్టుకోవటం, ఈయన తిట్టడం, మరి ఈడేం చేస్తానండి ఈయన ఏళ్ళ పోగొట్టుకోవటం ఆయన తిట్టడం, ఇంకో పని లేదు అసలు. ఏ ఏ రాజకీయ మీటింగ్కి వెళ్ళకండి ఆత్మస్థితి పరానంద తప్పించి మూడో మాట లేదు అసలు. అది లోకం. ఏంటది మనకి లోకం ప్రమాణం కాదు, అహంకారంతో కూడిన మనుషులు ప్రమాణం కాదు. ఎవరి ప్రమాణం? దేవుని వాక్యము ప్రమాణం. ఏంటది? దేవుని వాక్యం ప్రమాణం. వాక్యము కూడా దేవుడితోడు సమానం, వాక్యం కూడా దేవుడితోడు సమానం. యేసుక్రీస్తు చెప్తాడు, ఎదుటి వాళ్ళు ఉన్న మంచి చూడండి మీరు బాగుపడతారు, ఎదుటి వాళ్ళు ఉన్న మంచి వదిలేసి మీరు ఏదైనా చెడ్డ చూస్తే మీరు చెడిపోతారని చెప్పాడు. ఎదుటి వాళ్ళు మంచి, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, మిమ్మల్ని మీరు విమర్శ చేసుకుంటా ఉండండి. ఎదుటి వాళ్ళు ఏదైనా చూస్తే వాళ్ళు ఏదైనా మంచి గుణం ఉంటే అదే చూడండి. అంటే ఈ గౌరవాలు అగౌరవాలు నిజం కాదు, ఈ గౌరవాలు అగౌరవాలు నిజం కాదు. మన జిన్నూరు మీటింగ్ లో జిన్నూరులో శ్రీరామనవమి వస్తే చెప్పాను ఈ మాట గుర్తు, మళ్ళీ గుర్తుపెట్టుకుంటారని చెప్పాను. ఇప్పుడు మనం శరీరం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏడుస్తే వెళ్ళిపోతాం, మన అక్కర్లేదు ఇల్లు, మనకు ఇల్లు ఎవరికైనా అమ్మేస్తే ఏడుస్తే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం, ఈ కొంప అమ్మేసుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చిందని. రాముడు ఎలా విడిచిపెట్టాడని చెప్పాడు అయోధ్యని విడిచిపెట్టినప్పుడు, అయోధ్యని విడిచిపెట్టి సామ్రాజ్యాన్ని విడిచిపెట్టాడు, అక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, అన్ని ఐశ్వర్యాన్ని అన్ని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు. అలా కోసల రాజ్యం చివరికి వచ్చేసి ఆ రాజధానికి నమస్కారం పెట్టాడు. అంటే 14 సంవత్సరాలు వెడబాటు వస్తుంది, సంతోషం లేదా నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టి వాళ్ళు మీకు చెప్తాడు అక్కడ అపూర్వం. వాళ్ళు మీకు ఏమని చెప్పాడంటే శరీరం బ్రాహ్మణ స్థితి పోయి, శరీరం ఉండగా జీవన్ అంటే జీవించుండగా ఎవడైతే ముక్తి పొందాడు, శరీరం ఉండగా బ్రాహ్మణ స్థితిని ఎవడైతే పొందాడు, శరీరం ఉండగా శరీరం లేని స్థితిని ఎవడైతే పొందాడు, వాడి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఎంత శాంతిగా ఎంత సుఖంగా శరీరాన్ని ఎలా విడిచిపెట్టేస్తాడు. రాముడు అయోధ్యని అయోధ్యలో ఉన్న సంపదని తన బంధువర్గాన్ని అంత ప్రశాంతంగా విడిచిపెట్టి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళుతున్నాడని రాశాడు. ఇది వండర్ఫుల్. మనం 100 ఏళ్ళు బతికినా ఏడిపే, అంటే 100 ఏళ్ళు బతికినా జిన్నూరిని లేకపోతే పాలకొన్నా ఇంకా నాపిదాం అని అన్నాడు. నాకు జీవితాన్ని ఎలా నాపుతారంటే చాలా మంది ఆ మామిడి తెంక తింటారు, మామిడి పళ్ళు రోజులు వస్తున్నారు, ఆ తెంక తినేసి పడేరు, అది శుభ్రంగా ఆ తెంక బాగా తెల్లగా నీళ్లు పెట్టి కడిగేసినట్టు నాకేస్తారు. దాన్ని నాకటే పని, అందుకే అన్న గుంజు ఉందేమో అని. కొంతమంది చేతులు నాగుతారు రసం, దానికి ఏమో అంచుకుందేమోనే చేతులు నాకుతారు. అలా వందేళ్ళు బతికినా జీవితాన్ని నాకటే పని, ఇంకా బతకాలి, ఏం చేస్తావు నువ్వు, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి అంటే జీవితాన్ని ప్రపంచాన్ని నాగటానికి మనం అలవాటు పడదు. సావు అంటే ఎందుకు భయం వస్తుంది అంటే మనకి మనస్సు లేకపోతే దేహం రాదు, దేహం లేకపోతే లోకం లేదు. ఆ హృదయంలోంచి నేనున్న తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, హృదయం బ్రహ్మంలోంచి హృదయంలోంచి వస్తుంది. ఆ నేనున్న తలంపులు అయితే మనస్సు లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు. అంటే నువ్వు లోకానికి నాకటానికి అలవాటు పడ్డావు. ఆ దేహం లేని వాడికి లోకం లేదు కదా, ఇంకా దేహం వస్తే మళ్ళీ లోకం వస్తుంది. ఆ నాటటానికి అలవాటు పడటం వల్ల నాటటం ఎక్కడ పోతుందని ఏడుస్తాడు మనిషి చావు చచ్చిపోయినప్పుడు. అందుకు ఆడు గుండి ఇంకా ఉందేమో, ఇంకా ఉంది, ఇంకా నాకుతూ ఉంటాడు ఆ మామిడి పండు గుండి. అది పడేసాక నీ చేతులు నాకుతాడు. అది ప్రపంచాన్ని నాకటానికి అలవాటు పడిపోయాం మన అందరం కూడా. ప్రపంచాన్ని నాకటా అంతకే అది నీకు ప్రపంచాన్ని నాకటానికి అలపడ అలవాటు పడకపోతే నీకు మరణం, దేహానికి మరణం వస్తే దేనికి భయం, దేనికి భయం వస్తావు, నీకేంటి వందేళ్ళు బతికవచ్చు, ఇంకా నాళ్ళు బతుకుతావు. కొన్ని బతికి నువ్వు చేసేదేంటి, ఏళ్ళ చిన్న తిండే రేపు, ఏళ్ళ తాగిన కాఫీ రేపు, ఏళ్ళు చేసిన సంసారం రేపు, ఇంకా అంతకంటే ఏమైనా కొత్తగా ఉందా నీకు, ఏమైనా కొత్తగా ఏమైనా వస్తుందా నీకు. ఏళ్ళ చిన్న జిల్లేది రేపు, రేపు అంతే కాల్సి. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు సంసారం అంటే ఏమి లేదు రిప్యుటేషన్ అన్నాడు. ఎన్నాళ్ళు బతికిన అదే, నీకేమైనా కొత్తది వస్తుందా. అదే సంసారం అంటే రిప్యుటేషన్, అందుకంటే సంసారం అంటే ఏమీ లేదన్నాడు. ఇదేమి ఆయన గ్రామాయణ కల్పవృక్షం రాశాడు ఎవరు, విశ్వనాథ సత్యనారాయణ గారు. సంసారం అంటే ఏమి లేదు, దాని గురికి చెప్పి పునరావృతం చదువుతూ ఉంటుంది, రిప్యుటేషన్ తెప్పించి అందుకంటే సంసారం అంటే ఏమి లేదు. సారం తెలుసుకున్న సారం తెలిసిన వాడికి సంసారం ఏమి లేదని తెలుస్తుంది. జ్ఞానం వచ్చే జ్ఞానం వస్తాంటే సంసారంలో ఏమి లేదని తెలుస్తుంది. జ్ఞానం లేనప్పుడు ఇంక సంసారం అడగదు అమృతంగా ఉంటుంది. నీకు అసలు సంసారంలో సారం లేదని తెలియటానికి కూడా కొంత వివేకం వస్తేనే కానీ నీకు ఆ స్థితి రాదు. అసలు కొంత వివేకం వస్తేనే కానీ ఆ డిస్క్రిమినేషన్ వస్తేనే కానీ నాకు ఆ విచక్షణ నీకు తెలియదు. నీకేంటి ఆ విచక్షణ నీకు తెలియదు. ఇప్పుడు వివేక రాగ భయ క్రోధ, ఇప్పుడు క్రోధం కోపం ఎక్కువ వచ్చేవాడికి ఆరోగ్యం చెడిపోతుంది గురించి పెట్టుకోండి. కొంతమంది మాట మాట కోపం వచ్చేస్తూ ఈ మధ్యన ఎవడో కానీ నాకు గుర్తు లేదండి, ఈ కృష్ణా జిల్లా ఎవడో తిరుగుతుంది. నాన్నగారు మీ క్యాసెట్లు బాగా ఏంటంటే, మీ ప్రసంగాలు జాగ్రత్తగా ఏంటంటే, కొత్తగా షుగర్ కంప్లైంట్లు బీపీలు రావున్నాడు. మీరు చెప్పి సబ్జెక్ట్ అర్థం అవుతుంటే బీపీ రాదని చెప్పాను. తూర్పుగోదావరి జిల్లా ఎవడు అసలు నాకు తట్లు ఏదో ఏదో దారుణంగా చెప్పిపోతాడు. ఇలా అన్నాడు బీపీ రాదని సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకుంటే అంటే షుగర్ కంప్లైంట్ రాదు బీపీ రాదన్నాడు. అది ప్రాపర్గా అంటే వాడికి లేనిపోయిన ఉద్రేకాలకు గురి అవ్వడం, లేనిపోయినకి ఏదైనా సంఘటన జరిగినది జరగనట్టే ఉంటుంది వాడి దృష్టిలో. ఏంటి అందులో నిస్సారత తెలుస్తూ ఉంటుంది, అందరూ సారం లేని స్థితి వాడికి తెలుస్తూ ఉంటుంది. అందులో సారం లేదు ఆడు ఆడేం హత్తవడం. నీ సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం అవుతుంది. ఈ ప్రపంచంలో దేనికి హత్తవడం కదా, ఎక్కడో బ్రాహ్మిస్థితి అంటున్నారు వదిలేయండి, బ్రాహ్మిస్థితి అంటున్నారు వదిలేయండి. ఈ మాట ఇంగ్లీష్ మాట ఈ మాట నీ సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థమైతే ఎట్టి పరిస్థితుల్లోనే ఆడు మనసుకు గాయం తగలడానికి అంటే హత్తవడం అన్నాడు. నీకు ఎప్పుడైతే హత్తవడం వాడు వచ్చి రోగాలు తగ్గిపోతాడు, వచ్చే రోగాలు కూడా ఆగిపోతాడు. వాడు హర్త అవడం మేడం. వాడు తిట్టాడు వీడు కొట్టాడు, వాడు కొట్టాడు వీడు తిట్టాడు, వాడు నన్ను అవమానం చేశాడు, ఇవన్నీ ఎవరికి నీ మనసుకి ఎవరికి, ఆ గడప దాడితే ఏమీ లేదు. వాడు నిన్ను కొట్టడం అంతే నిజమో, నీ మనసు కూడా వెనుక నీ మనసు కూడా అంతే నిజం. అంచేది ఏమని చెప్తాడంటే, మీరు కొన్ని యేసుక్రీస్తు చెప్పాడు బైబిల్లో, ఒక మనిషి మహాత్ముడు అవ్వాలంటే ఒక మనిషి మహర్షి అవ్వాలంటే, ఒక మనిషి మహాయోగి అవ్వాలంటే, ఒక మనిషి అవతార పురుషుడు అవ్వాలంటే ఎన్నో అవమానాలు భరిస్తాడే కానీ అవ్వలేదని రాశాడు. ఇది బైబిల్లో ఉంది వాళ్ళు. ఇప్పుడు రాయిని గుళ్ళో పూజిస్తున్నాం, అది రాయే, రాయిని గుళ్ళో పెట్టుకుని పూజిస్తున్నాం. ఆ రాయి ఎన్నో దెబ్బలు తిన్నాకే ఆ శివలింగం కింద తయారైంది, అప్పుడు దానికి అభిషేకాలు. ఆ రాయిని ఎన్నో దెబ్బలు కొడతారు, దెబ్బలు కొట్టి దాన్ని రాయికం చేసి అక్కడ భద్రిస్తాడు, అది అప్పుడే కదా అభిషేకాలు, దానికి అప్పుడే పూజ చేస్తున్నాం. అలాగే ఒకడు ఎన్నో అవమానాలు భరించకుండా వాడు మహాత్ముడు అవ్వలేడు, వాడు అవతార పురుషుడు అవ్వలేడు అని చెప్పాడు. ఎవరు? యేసు చెప్పాడు బైబిల్లో. అది బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ, దాని దాని పార్ట్ ఆఫ్ సాధన. దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. రాముని అవమానం పరుస్తూ రావణాసుడు అనే మాటలు మాట్లాడేవాడు సీతమ్మ దగ్గర. రాముని అవమాన పరుస్తూ ఎవరిని? రావణాసుడు అనేక మాటలు అప్పటికి వాడు, ఆవిడకి తెలుసు కదా లోపల రాముడు ఎటువంటి వాడు, రావణాసుడు ఎటువంటి వాడో తెలుసు కదా. తెలుసు ఆవిడ ఏమి సమాధానం చెప్పేది కానీ ప్రశాంతంగా ఉండదు, ఎప్పుడై చెప్పేది కానీ ప్రశాంతం. ఏం చేద్దంటే రాముడి బలం తెలుసు, రావణాసుడి బలం తెలుసు, రాముడి బలం తెలుసు, రావణాసుడి బలం తెలుసు, రాముడి బలం తెలుసు. ఇందులో రావణాసుడు భార్య ఏమిటండి, వాడు బట్ దేవాంతుడు అండాలి. వాళ్ళు మీ తెర మీద కనపడరు. వాళ్ళది రావణాసుడి భార్య అనండి, వాళ్ళ భార్య వాళ్ళు దేవాంతుకులు అండి. వాళ్ళు అది గొప్ప చదివేది వాళ్ళు. వీళ్ళు బుడబొక్కలు అండి, వీళ్ళు రావణాసుడి వాళ్ళు, వీళ్ళు బుడబొక్కలు అండి. అంటే మామూలుగా బలవంతులే కానీ అయ్యే ఏ బలం అండి, ఇది ఉపయోగమైన బలం. ఆడకు సంసారానికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడిన బలం. అది సుగ్రీవుడికి రాముడికి స్నేహం కలిసేకంటే సుగ్రీవుడికి రాముడికి ఫలాంటి టైం చెప్తాడు. ఆ టైం వచ్చాక నువ్వు రాప్పుడు సీతను అన్వేషంగా స్నేహ ధర్మం చెప్తాడు రాముడు. ఏమయ్యా నీకు నాకు స్నేహం కలుస్తుంది, నీకు పెళ్ళం పోయింది, నీకు రాజ్యం పోయింది, నాకు పెళ్ళం పోయింది, నాకు రాజ్యం పోయింది. ఏ సుగ్రీవా నీకు పెళ్ళం పోయింది, రాజ్యం పోయింది, నీ పెళ్ళాన్ని వాళ్ళు వేసుకుపోయారు, నా పెళ్ళం రావణాసుడు అని చెప్పాడు. ఇద్దరికి రాజ్యాలు లేవు అని చెప్పి నీకు నాకు స్నేహం బాగా ఉంది జంగు జంగ. ఇద్దరం బజార్లో పడ్డాం అంటే రాముడు దేవుడు అయ్యింది అలా మాట్లాడుతున్నాడు చూడాలి. అంటే వ్యవహారం కోసం అది దేవుడు అయ్యింది, ఆడికి పెళ్ళం పోటండి. ఆడికి పెళ్ళం ఎందుకంటే రాముడు కాదు అచీంద్రియుడు, అసలు ఆడు జితేంద్రియుడు కాదండి రాముడు, ఎవరు అచీంద్రియుడు. ఆడికి పెళ్ళం ఎందుకంటే వ్యవహారం అంటే పెళ్ళాలండి వాళ్ళకి. అంటే రే సుగ్రీవా నీకు పెళ్ళం పోయింది, నీకు రాజ్యం పోయింది, నాకు పెళ్ళం పోయింది, నా నీ పెళ్ళానేమో బాలు వేసిపోయి నా పెళ్ళని రావణాసుడు. నీకు రాజ్యం పోయింది, నేను రాజ్యం పోయి ఇలా తిరుగుతున్నాను, నువ్వు రాజ్యం పోయి అడుగుదాం కూడా తిరుగుతున్నావు, నేను అడుగు, నీకు నాకు స్నేహం బాగా కుదిరింది రా అన్నాడు. ఏమండయ్య అంచేత నీకు నేను నీకు కావాల్సిన ఉపకారం చేస్తాను, సరిపోయింది కదా మన ఇద్దరికి జత సరిపోయింది, ఇప్పుడు నీకు కావాల్సిన ఉపకారం నేను చేస్తాను, మరి నాకు కూడా నువ్వు ఉపకారం చేయాలి. ఇంకా నువ్వు కష్టాల్లో ఉన్నావు, నేను కష్టాల్లో ఉన్నాను. అంటే అది కష్టం రాముడు, నేను కష్టాల్లో ఉన్నాను కష్టాలు అనుకోకండి. అడుగు దేవుడే ఉరికే మనిషిగా అలా భూమి మీద నడుస్తున్నాడు. సీత శివుడు అదే పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడకుండా అంటే ఏంటి లోపల ఉంది, రాముడు దేవుడు అనుకుంటున్నాడు, సీత సీత అలా ఏడుస్తాడు అంటే ఎవరు పార్వతి. వాడు మనం పూజింపదగిన వాడు, మనం పూజింపదగిన వాడు. ఆడు మనిషి రూపంలో ఉన్నాడు, మనిషి రూపంలో ఉన్నప్పుడు మనిషిగా వాడు వ్యవహరించాలి కదా. అంచేత అలా ఉంది, నువ్వు పనిచేయి సీత వేషం వేసుకెళ్ళి ఆడ నువ్వు వెళ్ళి అక్కడ నుంచో నీ కోసం ఏడుస్తాడేమో, అది సీత వేషం వేసుకెళ్ళి నుంచుంది చూడేవాడు. చేతుల విషయం వేసుకుంటే అలా చూశాడు కానీ వదిలేశాడు, చేత కాదని ఆవిడ తెలుసు. ఈ వేషం వేసుకున్న చేత కానీ అసలు చేత కాదని ఆవిడ తెలుసు. లేదా మనుషులు మాటలు కావచ్చు ఏంటండి, ఇరవై నీకు పెళ్ళం పోయి నాకు పెళ్ళం పోయింది, నీకు రాజ్యం పోయింది నాకు రాజ్యం పోయింది, నీకు నాకు జతకుందంటే అది దేవుడు అని. దేవుడు ఎలా అంటే కదా, మనిషిలో మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. చివరికి ఏమన్నాడంటే నీకు ఉపకారం నేను చేస్తాను, తర్వాత నాకు ఉపకారం చేయన్నాడు. ఇద్దరు కష్టాల్లో ఉన్నాం కాబట్టి. అప్పుడు అది ఏమన్నాడంటే మా అన్నగారు వాళ్ళ దగ్గర నాకు రాజ్యం పోయింది, మా అన్నగారు నేను సంప్రదపోతున్నాను, కొంచెం సహాయం చేసి పెట్టాను అన్నాడు. మరి నీకేం చేయమంటే నా పిల్లలు ఆడ ఎత్తిపోయాడు. ఇప్పుడు చేతి ఎక్కడుందో తెలియటలేదు. నీ సైన్యం చూస్తే వానర సైన్యం, అది అది వానర సైన్యం. నీ సైన్యం మా సైన్యం నీ సైన్యం చేత నువ్వు రావణాసుని చంపక్కలు, నేను చంపుకుంటాను. ఆ చీతం ఎక్కడ ఉంది ఏంటి జాడి తెలియ పెట్టాలి, నీ సైన్యాన్ని పంపు, ఆ సహాయం నాకు చేయన్నాడు. ఎస్తంటే ఎస్తనుకున్నాడు. సరే ఇది వాళ్ళని చంపాడు. తర్వాత ఇడు అప్పుడు వర్షాకాలం, వర్షాకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అన్వేషణ మొదలు పెడదాం శ్వేత కోసం. నీ ఎదుపుని అడవిలోనే ఉంటాను అని సుగ్రీవుని పంపించాడు. ఈ సుగ్రీవుడు ఏంటి, ఇంద్రియ భోగాల కోసం కనిపెట్టుకున్నాడు. ఇప్పుడు భోగాల కోసం కనిపెట్టుకున్నాడు పాపం. అంటే వాడు జ్ఞాని కాదు కదండి, కోచే కదండి. ఆడి భోగాలు మీరు బాగా అర్థం చేసుకోండి, ఆడి భోగాలు అందుబాటులో లేక పడున్నాడు. తర్వాత భోగాలు వచ్చేసి భోగాలు చూడున్నాడు. కానీ టైం అయిపోయింది రావడండి. రాముడు చెప్పాడు పలానా టైంకి వచ్చాయి, పలానా రుచుతోటి వర్షాకాలం వెళ్ళిపోతున్నాయి, వెంటనే వచ్చాయి. వచ్చేటప్పుడు మనం మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ ఎలా ఏ దిక్కుకి ఎవరిని పంపాలో చేతులు అన్వేషించలేదు. ఆ టైంకి రాదు, ఆ టైంకి రాడండి. అప్పుడు లక్ష్మణుడు కోపం వచ్చేసినాడు. టైంకి రాడంటే వాడికి ఇచ్చే వాడికి మనం ఇచ్చిన మాట పోషించాం కదా, మనకి ఇచ్చిన మాట ఆడు పోషించకపోతే స్నేహ లక్ష్మి ఎలా అవుతుంది అని వాడు అక్కడికి వెళ్ళాడని ఎవరికి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ లంక లోపలికి వెళ్ళి నీ రాజుడు చెప్పు, వాడు ఎక్కడికి వెళ్ళాడో వీడిని కూడా అక్కడ పంపుతామని చెప్తున్నాడు. వీడు అన్నగారు ఎక్కడికి వెళ్ళాడో ఒక్క దెబ్బతో ఈయన పంపేస్తా ఉన్నాడు. ఏమండి ఈ లోపలికి వెళ్ళి చెప్పేపటి కాదు, భోగాలు కళ్ళు తాగటం, భోగాలు కలిపి తాగడం, ఉమన్నం వాయున్నం, భోగం అనిపించడం, కళ్ళు తాగటం, భోగం అనిపించడం. ఇక రాముడు మర్చిపోయాడు, మనం కూడా అంతే. ఇగ్రేవుడే కదా మనం చేసి పని అంతే మర్చిపోయాడు. మర్చిపోతే వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పారు. లోపలికి చెప్తే ఇలా కానీ అసలు రాముడి దగ్గరికి వెళ్లకుండానే ఈడు సుగ్రీవుని చంపేసినంత కోపంగా మనం వాడికి అంత ఉపకారం చేసి పెడితే వాళ్ళంటే వాడిని చంపాం. వాళ్ళంటే వాడిని ఎవరు చంపలేదు, రాముడిని చంపాలి కానీ ఎవరికి సాధ్యం కాదు. అంత బలం ఉంటాడు రావణాసుడు చేస్తాడు వాడికి, ఎవరికి వాడికి అంత బలం ఉంటాడు. అంత ఉపకారం చేసేయండి, కలిసాడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూర్చుంటాడు ఏంటి, అనిపించాడు కొన్ని భోగాలు అనిపించాడు, టైం వచ్చినప్పుడు బయటకు రాడు కదా ఇంకా కోటలో ఉంటాడు ఏంటి. ఏం మామూలుగా కోవడం మీద వాళ్ళు ఎక్కడికి పంపాలి, నేను కూడా అక్కడ పంపేస్తాం, టైం వచ్చాడు రావడం. చాలా కోపంగా ఉన్నాడండి సుగ్రీవుని. లోపలికి వెళ్ళి ఈ నౌకర్లు ఏం చెప్పారు, మీరు బయటికి వెళ్తే వేసేసిలా ఉన్నాడు. ఇప్పుడు సుగ్రీవుడి తోటి ఈ వాలి భార్య అంత తారా, దాని పేరు తారా, ఈ వెళ్ళక ముందు నేను వేసేస్తాడు, రాముడు చంపక్కలు ఈడే చంపేది, అది తమ్ముడే చంపేది తల్లినే. ఆ తార బయటకు వచ్చిందని ఏం మాటలు చెప్తాను తార, తార కోపం వస్తే తార అంటున్నాను. ఎవరితో సుగ్రీవుడు నమస్కారం పెట్టింది అని సుగ్రీవుడికి, అది ఎంత తెలియదు చూడండి. తార అంటుంది, ఏమో నువ్వు సుగ్రీవుడి మీద కోపంగా ఉన్నావు, నువ్వు మేము కోతులు, మేము ఎవడా కోతులు, మనుషులు ఇంద్రియ భోగాలు దొరికినప్పుడు ఆ ఇంద్రియ భోగాలు అనిపిస్తే ఇంక బయటికి రాలేరు వాళ్ళు. మనుషులే అలవా అలా ఉన్నప్పుడు కోతులు మేము అలా ఉండవా, ఇమ్మొత్తలు పడుతుంది. మేము మనుషులు కాదు, మనుషులు ఇంద్రియ భోగాలు అనిపి ఇంద్రియ భోగాలు దొరికితే అందులోంచి బయటికి రారా, మత్తులోంచి చావు దగ్గరికి వచ్చినా భోగంలోంచి భోగ ప్రవృత్తిలోంచి బయటికి రారు. ఇంద్రియాలకు భోగాలు అంతంటే అందులోంచి బయటకు రారు, మనుషులు రారు. మరి మేము కోతులు సుగ్రీవ, మేము మనుషులు కాదు, మేము కోతులు. మేము అందులో డ్యూటీ మర్చిపోయాం, మనుషులే మర్చిపోతున్నారు భోగాలు ఎక్కువ ఉన్నప్పుడు డ్యూటీ. మన మంది మనుషులు కూడా వాళ్ళకి భోగాలు ఎక్కువైతే మనకి ఇచ్చిన మాట వదిలేస్తారు. మనుషులు కూడా చూస్తాం కదా, అవి మేము కోదు. మనుషులకే భోగాలు ఎక్కువైతే బుద్ధి ఉండదు. మేము బుద్ధి లేని వాళ్ళమే, మేము కోచినాం సుగ్రీవా. మనుషులే మత్తులో ఉన్నప్పుడు భోగాలు జరిగినప్పుడు మేము మత్తులో ఉన్నామా? మేము కోతులు ఉన్న సంగతి మర్చిపోతాం, ఎదురు చేస్తాం కానీ సుగ్రీవ దాన్ని తెలియచేట చూడండి. మేము కోతులు మనుషులం కాదు, మేము కోతులు ఉన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు కోతులు ఉన్న సంగతి మర్చిపోతాం అంటే మీ పని మర్చిపోవాలని మర్చిపోలేదాడు ఎవడు? సుగ్రీవుడు. సుగ్రీవుడు కృతజ్ఞ, మీరు చేసిన ఉపకారం అడమ్మా, ఆడు జ్ఞాపకం ఉంది. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే, సుగ్రీవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ మత్తులో పడిపోయి ఓ పక్కన ఆడవాళ్ళు, ఓ పక్కన సార, ఓ పక్కన మాంసం తింటాం. ఈ మూడు దొరికినాడికి ఏది మాంసం దొరికిందో, ఆడవాళ్ళు దొరికారు, సారా దొరికింది, ఉమన్ను వైన్ను మటన్. అనుభవించడానికి ఆడవాళ్ళు దొరికే వాడికి ఎవరికి? సుగ్రీవుడు తాడ చూస్తాం, తాగటానికి సారా ఉంది, తినడానికి మాంసం ఉంది. ఇంకా అనిపించకుండా ఏం చేస్తాడు సుగ్రీవ? మీ మనుషులు మట్టిగా చేయటం కదా, మేం చేస్తే తప్పేంటండి? మాకంటే తెలివైన వాళ్ళు మనుషులు, మాకంటే బుద్ధిమంతులు, వాళ్ళు తలకాయ ఉన్నవాళ్ళు, మాకు కోతి చేష్టలు. మీరు తలకాయ ఉన్నవాళ్ళు అలా ప్రవర్తిస్తాంటే, ఈ మూడు దొరికినప్పుడు తలకాయలు ఉన్నవాళ్ళు మేము ప్రవర్తించే ఎంచుకోవడానికి ఉద్యోగం పడుతున్నాం. సుగ్రి ఎదురు చేస్తాం, కానీ తెలివితేట చూడండి, కార తెలివితేట. తలకాయ ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తాడే తలకాయలోనే మీకు తెలుసు కదా, మీ కోచి బుద్ధిలోనే. కోచి బుద్ధి ఎలా ఉంటుంది అందరూ? ఈ మూడు దొరికినప్పుడు ఎలా ఉంటుంది కోచి? అయ్యా సుగ్రీవుడు తప్పే, తప్పు చేయాలని తప్పు చేయటం లేదు, మత్తు పడాలని ఏడుస్తున్నాడు, ఆయన క్షమించి వస్తాడు, నీకు జడిసి బయటకు రావటం లేదని కాండి. అది ఎంత తెలివైందో చూడు. సుగ్రీవుని చల్లారించిన లక్ష్మణ్ చల్లారబెట్టి అప్పుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుని పంపాడు, ఇలా ఈ పడి చేసేస్తాడమ్మ దెబ్బ. ఆ రోజు ఎంత తెలివైన వాళ్ళు ఉంటారు. నాకు ఈ కార మాట్లాడుతుంటే కృష్ణుడు కూడా సరిపోవడం తెలుస్తున్నాను. కృష్ణుడు దేవాది దేవుడు, దేవతల కూడా దేవుడు. ఈ కార ముందు కృష్ణుడు సరిపోతాడు, రాముడు ఏం తాత ఏం మాట్లాడదు అని కొన్ని మర్చిపోయి అద్భుతంగా మాట్లాడినాను సార. రావణాసుడి పిల్లం కూడా అంతే తెలివైంది. రావణాసుడి పిల్ల అంటే ఇంటికాడు కూర్చుని రావణాసుడు చేతో చూతాడు అని అనివాడున్నాడు. ఏ పేరు వాళ్ళ బాలికి దీని పేరు మండోదర్. ఎవరి పేరు? రావణాసుడి బాగా ఎరే అబ్బాయి, ఆ మొగుడితో చెప్పేది వాడి పెట్టుచోడ ఇష్టం లేని స్త్రీతో ఎప్పుడు రమించకూడదని చెప్పి నువ్వు నువ్వంటే ఇష్టం లేని స్త్రీతో రమించావు అనకు, నీకు అర్థమవుతుందా? అయితే నువ్వంటే ఒక స్త్రీకి ఇష్టం ఉండదనుకో, లేకపోతే స్త్రీ ఒక స్త్రీ అంటే నీకు ఇష్టం ఉండదనుకో, పరస్పరం ఇష్టం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం లేనప్పుడు ఆ సంభోగ స్థితిలో వాళ్ళిద్దరికి ఆనందం రాదు అని ఎవరు చెప్పారు? మండోదర్ రావణాసుడు చెప్పిందండి. ఏం అద్భుతమైన తాపత్రం. అదేమో చిక్కి అన్నా మానేసి అదే ఇస్తుంది. ఎవరో చేత ఇలా చీపిరి పొడిలా ఉంది, ఇలా అయిపోయింది, ఇలా ఉంగిపోయింది. అది అన్నం మానేసి రామారామారు అదే ఇస్తుంది. నువ్వేమో చేతా చేత నువ్వేడిస్తున్నావు. నిజంగానే నీ పెళ్లి చేసుకోదనుకో నిన్నదండి. ఒకవేళ నిజంగా చేసుకున్న దానివల్ల నీకు రతి సుఖం ఏమి రాదని చెప్పి టైం వేస్ట్ అక్కడ నీకు నీకు ఇష్టం నేను ఆడదానికి నువ్వు రమిస్తే నీకు ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, ఆనందం రాదని చెప్పింది మండోదర్ చెప్పిందండి. పైగా నేను ఎంత అందమైన స్త్రీలం ఎవరిని రావణాసు మండోదర్ చెప్పింది, నీ ఎంత అందమైన స్త్రీలం, మమ్మల్ని వదిలేసి నేను శుభ్రంగా ఉన్నా కళకళ్ళు ఆడుతున్నావు, స్నో రాసుకుని పౌడర్ రాసుకుని ఎక్కడో చెచ్చుకుని తెలిసి దానితో దాన్ని కూడా తిరుగుతాను అంటే ఆడి నేను ప్రేమించడం, అది నేను ప్రేమించడం లేదు. సరే అన్నం మానేసి సృష్టించి ఇలాగ ఎముకలు గూడైపోయింది, దాన్ని అసలు తిరుగుతాయి ఉంటుంది. నేనున్నాం కదా, నీ కామస్వరూపం కావాలంటే నేనున్నాం కదా, ఎందుకు పనికిరాని దాన్ని అసలు తిరుగుతానండి. దాని తాకు కూడా అడ్డుకోవడం అండి. అయ్యి బాబు ఈ దేవతల కంటే గొప్పగా మాట్లాడేస్తున్నారనిపిస్తున్నారు. ఈ వాలి ఒకటి, ఈ వాలి తెల్లవండి, రావణాసుడి తెల్ల మాట్లాడుతుంటే అవి కూడా దేవుడు సరిపోతారు వీళ్ళకి అనిపిస్తారు. వండర్ఫుల్ టాక్. అదే సబ్జెక్ట్ని డైరెక్ట్గా ముందులోకి గుచ్చేస్తారు. తర్వాత అందరే నీకు అలా అటువంటి రచించకుండా ఆరోగ్యం చెడిపోతుంది, నీకు ఆనందం రాదు. ఇంకెందుకు నీకు ఎందుకు ఎంజాయ్ చేస్తావు అటువంటి ఆడవాళ్ళని పిచ్చోడా? వండర్ఫుల్ కాదు సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ లో నాకు లోతులు చూడండి, అది ఎంత వండర్ఫుల్. ఇవాళ మనకి రామాయణం మాటలు ఎక్కువ వచ్చేస్తుంది. మనుషులే భోగాల్లో అనిపించి మర్చిపోతాను. మా కోతులు కూడా నీ, మా కోతుల మీద నీకింత కోపం ఉంటుంది. మేము కోతులు రకరకాలుగా ఉంటాం, అదే చెప్పలు చెప్తాం. మాకు మీకు అర్థం అవుతుందో, మాకు పనికిరాని పాడు చేస్తాం. మీ కోతులు చూడండి, ఆ కోతి ఒక కాయ తింటుంది అనుకోండి, మన చెట్టు అంతా దినిపించి వెళ్ళిపోతుంది. ఆ తిని కాయ ఒక కాయ మన చెట్టు మన ఇంటికి వస్తుందండి, ఆ ఇల్లు అంతా పాడు చేసేస్తుంది. కొన్ని ఏదైనా కాయ తినేదానండి. మనకి ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, ఒక కాయ తినేసి వెళ్ళిపోయినాం, ఒక కాయ తినేసి మొత్తం చెట్లని పచ్చికాయలు కూడా దినిపించి వెళ్ళిపోతుంది. అటువంటి వాళ్ళం మేము. నీకే బుద్ధి, మనుషులకే బుద్ధి లేనప్పుడు మాకు బుద్ధి లేదంటారంటే ఇలా శుభ్రంగా లక్ష్మణ్ని అణిచేసింది, మాటలు అణిచేసింది. అంటే ఇది ఎంత పాపం వచ్చాడంటే, నీ అన్నగారిని ఎక్కడికి పంపాను, నిన్ను కూడా అక్కడికి పంపేస్తామని చెప్పాడండి. ఎవడండి అటువంటి అంత అంత ఉద్రేకంగా వచ్చిన లక్ష్మణుడు ఎలా చప్పగా పడిపోయాడు, దాని మాటలకు పడిపోయాడు. వండర్ఫుల్ టాక్. నాకు వీళ్ళిద్దరంటే గొప్ప సంతోషం. ఎవరు మండోజరగారండి, ఎవరే తారా. నీకు ఆడవాళ్ళ కింద నీకు తెర మీద ఎక్కువ కనపడాలి. మాటలు మటుకు అపూర్వంగా ఉంటాయి, అపూర్వం సబ్జెక్ట్ భగవద్గీత కంటే అద్భుతం కావాలి. కానీ మీకు తెర మీద కనపడండి. అది ఇంకోటి కష్టపడి పనిచేసేవాళ్ళు, మంచి సలహా చెప్పేవాళ్ళు తెర మీద కనపడరు. ఇప్పుడు ఏమి పని చేయకుండా పేరు తెచ్చేసుకోవాలని తరచుండి వాళ్ళు తెర మీద కనిపిస్తారు. కానీ అసలు కష్టపడి పనిచేసేవాళ్ళు తెర మీదకి రారండి. అసలు వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు డల్లాస్తే ఎవడు ఇందాక ఫ్రాన్స్ ప్రెసిడెంట్ బ్యాడ్ అన్నాడండి, ఈ గౌరవాల కోసం ఏడ్చేవాళ్ళు, లేదంటే ప్రెస్టేజ్ కోసం. కొంతమంది మాట్లాడితే ప్రతిదానికి ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ అంటారు. ఈ ప్రెస్టేజ్ కోసం ఏడ్చేవాళ్ళు, సమాజంలో గౌరవం కోసం. గౌరవం వస్తుందంటే పని చేస్తారు. అంతకంటే మనిషి నీ, అంతకంటే నీచత్వం లేదన్నాడు మనుషులు. మంచి ఉంటే చెయ్యి, నీకు అవకాశం ఉంటే లేకపోతే వదిలే లీవిట్టు. అందుకని గౌరవం వస్తున్నాను నువ్వు చేయటం, ప్రెస్టేజ్ కోసం చేయటం, లేకపోతే సమాజంలో రెస్పెక్ట్ కోసం చేయటం వస్తున్నాం చేస్తే అది నీచమైన పని. ఏ పని చేయి, మంచి పని కూడా నీచమైన పని అని చెప్పాడు. వాళ్ళ పేరు ఇందాక ఇందాక చెప్పానప్పుడు వాళ్ళ పేరు మర్చిపోయాను. అదేది చేశాడు ట్రాన్స్ఫర్మేషన్. మనకి ఇవాళ ఏం కలవటం ఈత రాగ భయ క్రోధ ఈత రాగ అంటే మూడాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. నీ జీవితం పొడిన సాధన ఏంటంటే ఉన్నదేవుడు బంగారం ఎక్కడే ఉంది. నీకు తెలిసినా బంగారం ఎక్కడ ఉంది, తెలియపోయినా బంగారం ఎక్కడ ఉంది. ఈ మూడాటిని ప్రయత్నం సాధన చేసి, ప్రయత్నం చేసి విడిచిపెట్టు, ప్రయత్నం చేసి విడిచిపెట్టు. రాగం అంటే కోరిక వ్యామోహం, రాగం అంటే మనకు మనుషుల మీద ఉన్న వ్యామోహం. ఇది అర్థమవుతుంది. ఈ మోహం చాలా ప్రమాదం. ఒకసారి ఎక్కడ మోహపడుతున్నామో అక్కడ వాళ్ళే మనకు దుఃఖం తెచ్చిపెడతారు. ఎక్కడ మోహం పడుతున్నామో వాళ్ళే ఆశయాన్ని తెచ్చిపెడతారు. రాంగ్ ప్లేస్లో ఎప్పుడు మోహం ఉండకూడదు. రాంగ్ ప్లేస్లో ఒక దుష్టుడి మీద మోహపడ్డాం అనుకోండి, ఓ దుష్టుని నమ్ముతున్నాం అనుకోండి, ఓ దుష్టుని మంచివాడు నా వెనకాల తిరుగుతున్నాం అనుకోండి, వాడు మనకు చెడ్డ చేస్తే ఆడి తప్పు కదా, మన తప్పు కదా. నేను మనం చెప్తాను ఏం చేయాలి, దుష్టులను గ్రహించలేకపోవటం వల్ల మనం వివేకం లేకపోవటం. ఎప్పుడు కూడా రాంగ్ ప్లేస్లో మోహం ఉండకూడదు. మనం ఎక్కడ మోహపడకూడదు అక్కడ మోహం పడతాం. అంటే ఆ రాగం తగ్గించి అంటే అటాచ్మెంట్. ఏంటది అటాచ్మెంట్? ఆ రాగం అంటే మీ పిల్లలకు జ్వరం వస్తే ఇక్కడ వైద్యం చేయించొద్దని చెప్పడానికి చెప్పినాడు కృష్ణుడు.
అంటే అటాక్ రాగం లేకుండా చేయించు, చేయించు అటాచ్మెంట్ లేకుండా చేయించు. అటాచ్మెంట్ దొరకడం చేస్తే నువ్వు బిగిసిపోతావు, నీకు బంధం వస్తుంది, అటాచ్మెంట్ వస్తుంది, భయం. తర్వాత ఏంటంటే అది ఎలా జరుగుతుందేమో, ఇది ఎలా జరుగుతుందేమో ఇది ఊహించుకుంటారు చాలా మంది. ఆ ఊహించుకోవడంలో భయం వస్తుంది, ఊహించుకోవడంలో భయం వస్తుంది. ఈ భయం వల్ల అది వీటి వల్ల ఏమవుతుందంటే నీకు లోపల ఎనర్జీ తగ్గిపోతుంది, తర్వాత మరిపొచ్చేస్తుంది. ఎక్కువ భయపోయే వాడికి మరిపొచ్చేస్తుంది, ఎక్కువ భయం వస్తానుకున్న ప్రతి చిన్న విషయానికి వాడికి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. కోపం వచ్చినప్పుడు శరీరానికి తొందరగా రోగం వచ్చేస్తుంది అని చెప్పాడు. ఈత రాగా భయం అంటే నీ శత్రువులు ఎవరు వీళ్ళేనవయ్యా, నువ్వు నారాయణ జపం చేసినా రామ జపం చేసినా శంకరుని జపించినా వీటిలోంచి బయట నిజమైన శత్రువులు వీళ్లే. నీ అత్తగారు చోడుకోళ్ళు కాదు నిజమైన శత్రువులు, నిజమైన శత్రువులు వీళ్లే, నీ లోపల ఉన్నారు. బయట ఉన్న శత్రువులు వాళ్ళు నిన్నేం చేయలేరు, లోపల ఉన్న శత్రువులు నీకు ప్రమాద కారకులు. శివుడు కాశీలో చనిపోయిన వాళ్ళందరికీ శివుడు రామనామం చెప్తాడని చెప్తాడు. అంటే రామనామం అంటే తారకనామం, తారకనామం అంటే జీవుడిని తరింపు చేసే నామం. అంటే జీవుడు తరించాలి కదా, మన జీవుని ఉద్ధరించుకోవాలి. మన కృష్ణుడు చెప్పాడు, వేరే వెళ్ళి వాళ్ళ నీ జీవుని నువ్వు ఉద్ధరించుకోవాలి, ఇంట్లో వాళ్ళు వచ్చి ఉద్ధరిస్తారనుకుంటున్నావు, లేకపోతే మీ ఆయన వచ్చి ఉద్ధరిస్తాడనుకుంటున్నావా? నీ జీవుని నువ్వే ఉద్ధరించుకోవాలి. నువ్వు జీవుని ఉద్ధరించకపోతే అది పతనం అయిపోతాడు. ఎవడో జీవుడు పతనం అయిపోతాడు. మీ ఇంట్లో వాళ్ళు చేసేది, బయట వాళ్ళు చేసేది, గొడవలు ఏదో ప్రారంభాన్ని బట్టి గొడవలు, మంచి గొడవలు వస్తాయి, చెడ్డ గొడవలు వస్తాయి. కానీ నీ జీవుని నువ్వే బాగు చేసుకోవాలి, నువ్వు జీవుణ్ణి నువ్వే మొగ్గేసుకోవాలి, నీ జీవుని నువ్వే బాగు చేసుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళు ఎవరో బాగు చేసుకోవట్లేదు, తినడం శుభ్రం 10 కోట్లు వండి పెడితే తింటారు. అందుకని నీ జీవుని వాళ్ళు బాగు చేయాలి, నువ్వే ఉద్ధరించుకోవాలి, నువ్వే ఉద్ధరించి నువ్వే ప్యూరిఫై చేసుకోవాలి, ఆ జీవుని నువ్వే పవిత్రం చేసుకోవాలి, ఏకాగ్రత నువ్వే చేసి అన్ని నువ్వే తెచ్చుకోవాలి. కానీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నీకు ఏదో చేసి పెడతారని నువ్వు అలా కనిపెట్టుకోద్దని చెప్పాడు. ఎక్కడ ఏదో చెప్తున్నావు, ఏదో కాంటెక్స్ట్ లో చెప్తున్నావు. జీవుడు ఆ జీవుడు నువ్వే బాగు చేసుకోవాలి, నువ్వు అలా వాళ్ళు బాగు చేసుకోవడానికి ప్రయత్నంలో ఉండాలి. వాడిని ప్రయత్నం చేసుకోవడానికి అంటే యేసుక్రీస్తు అన్నాడు, బయట ఏదో అది సంపాదించాను ఇది సంపాదించాను జీవుని పాడు చేసుకోవద్దు అన్నాడు. నువ్వు బయట ఏదో అది పొందాను ఇది పొందానని లోపల జీవుని మట్టికి స్పాయిల్ చేసుకోవద్దు, అని పాయిజన్ చేయదు. చివరికి ఏంటంటే బయట ఉన్నాయి బయట ఉండిపోతాయి, జీవుని కూడా వస్తాడు. ఈ జీవుని ప్యూరిఫై చేసుకోవాలి, నువ్వే పవిత్రం చేసుకోవాలి. వాణ్ణి ఎవడో ఉద్ధరిస్తాడని కనిపెట్టుకుండా నువ్వే నువ్వు ఉద్ధరించుకోవాలి. నువ్వు నువ్వు ఉద్ధరించుకుంటావుంటే అప్పుడు భగవంతుని సహాయం నీకు వస్తుంది, గురువు సహాయం నీకు వస్తుంది. నువ్వు నువ్వు ఉద్ధరించుకోవడానికి సిన్సియర్ గా ప్రయత్నం చేసుకుంటే ఆ దేవుని అనుగ్రహం అదే గాడ్స్ టచ్ అంటారు. నన్ను ఏమంటారు ఏమంటారు? గాడ్స్ టచ్. ఏమంటారు? గాడ్స్. మీ చేయిని ఎలా ముట్టుకోండి, అది మీ హ్యూమన్ టచ్. ఏ మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని ఎలా ముట్టుకున్నాడు అనుకోండి, అదేంటిది? ఈ హ్యూమన్ టచ్. లేకపోతే మీ అమ్మ ఎలా ముట్టుకుంది అనుకోండి, అదేంటిది? హ్యూమన్ టచ్. గాడ్ కూడా నేను టచ్ చేస్తాడు, అది గాడ్ టచ్. అంటే లోపల కల్మషం కొట్టుకోదు, ఇట్ ఈస్ గాడ్స్ టచ్. ఆ మూమెంట్ వస్తుంది. నువ్వు సాధన విడిచిపెట్టకుండా ఉండి, శ్రద్ధ విడిచిపెట్టకుండా ఉండి, ఈశ్వరుడి మీద విశ్వాసం విడిచిపెట్టుకుంటుంటే కమ్ విచుల్ కమ్ గాడ్స్ టచ్. ఏంటది? దేవుడు వచ్చి నీ శరీరాన్ని మనసును ముట్టుకుంటాడు. అప్పుడు ఈ కామాలు అండ్ క్రోధాలు అండ్ రాగద్వేషం అని ప్రవాహంలో గడ్డి పరకలు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాడు. ఇట్ విల్ కమ్, ఇది గాడ్స్ టచ్ విల్ కమ్. అది ఏమిటచ్చి? మామూలు మనుషులు నేను ముట్టుకోవడం కాదు, గాడ్స్ టచ్ విల్ కమ్. దర్ ఇస్ ఎ టైమ్, దర్ ఇస్ ఎ మూమెంట్, గాడ్స్ టైమ్, గాడ్స్ టచ్ విల్ కమ్. అది ఏమిటచ్చు? అది వచ్చే వరకు మీరు ఓర్పుగా మీరు సాధన విడిచిపెట్టకూడదు, సాధన విడిచిపెట్టారు. తర్వాత ఇంకోటి మీరు ప్రపంచం గొడవలోకి ఎక్కి వెళితే పాయిజన్ అయిపోతారు, మీరు పాయిజన్ అయిపోతారు. అంటే అది భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా పెట్టుకుని అది అదృష్టిలో పెట్టుకోవాలి. కానీ మీరు అదే నిదానంగా ఉంటే గాడ్స్ టచ్, గాడ్స్ టచ్ వచ్చిందా మీరు అమా పవిత్ర పరమ పవిత్రులు అయిపోతారు. మీకు 1000 కోట్లు జన్మల పాపాలు ఉన్నా అన్ని కాళ్ళు బూడిదైపోతాయి. అటువంటి గాడ్స్ ఎప్పుడు టచ్ చేస్తారు మిమ్మల్ని, మీకు తెలుస్తుంది. అదే ఆ టచ్ కూడా మీకు తెలుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ఎలా ముట్టుకుంటే టచ్ తెలుస్తుంది కదా, ఆ గాడ్స్ టచ్ కూడా మీకు తెలుస్తుంది. అది మీ లోపల కల్మషంతో ఒకసారి సడన్ గా కొట్టిపోతుంది. వరద వచ్చినప్పుడు మళ్ళీ గడ్డి పరకలు ఎలా కొట్టిపోతాయి. ఇట్ విల్ కమ్, గాడ్స్ టచ్ విల్ కమ్. అది వెయిట్ అండ్ సీ. మీరు ఓర్పుగా ఉండాలి, మీరు ఓపిది లేకూడదు, ఈ లోపల అహంకారం పెట్టుకోకూడదు, ఈ లోపల మీరు ఎదురు చూసి ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఎదురు చూసినట్టు ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ పనికిరాదు. ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఎదురు చూసినట్టు ఉండకూడదు. అది వస్తుంది ఎప్పుడు, ముహూర్తం అని పెట్టుకుంటాడు. ఇట్ విల్ కమ్, గాడ్స్ టచ్ విల్ కమ్.